భగవంతుడు వాసుదేవ స్వామి హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రంలో అర్జునుడికి గీతని భగవద్గీతను ఉపదేశించినాడు. రామ కృష్ణ శివ అనేటువంటి భగవంతుడి యొక్క నామాల్ని స్మరిస్తే మనకి ఎంత పుణ్యమో ఎంత పుణ్యప్రదమో, అదేవిధంగా గీత 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 అని స్మరించడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది, అంతే దుఃఖ నివృత్తి అవుతుంది. మరణించేటప్పుడు కూడా గీత 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 అని స్మరిస్తే వాళ్ళకి విశేషమైనటువంటి మంచి జన్మలు వస్తాయని, పుణ్యలోకాలకు వెళతారని మన శాస్త్రం చెబుతాను. అన్ని వేదాల యొక్క సారం, అన్ని ఉపనిషత్తుల యొక్క సారం, ప్రపంచంలో ఉన్న అంత సారం కూడా ఈ భగవద్గీతలో పెట్టింది. ఎక్కడా లేనిది ఏమైనా భగవద్గీతలో ఉండొచ్చు, కానీ భగవద్గీతలో లేనిది మటు ఎక్కడా లేదు. భగవంతుడు ఏం చెప్పాడు, ఈ మూడు లోకాలను నేను పరిపాలిస్తున్నానంటే గీతలో చెప్పిన జ్ఞానాన్ని అనుసరించి ఈ మూడు లోకాలను నేను పరిపాలిస్తున్నానని భగవంతుడు వాసుదేవ స్వామి తన గీతలో చెప్పాడు. ఆయన కాన్స్టిట్యూషన్ భగవంతుడి యొక్క రాజ్యాంగం ఏంటంటే ఇది భగవద్గీత, భగవంతుడి యొక్క రాజ్యాంగం. అందుచేత ఇది ఈ 700 శ్లోకాలు మీరు జాగ్రత్తగా శ్రవణం చేసి మననం చేస్తే మీరు చిత్తప్రజ్ఞలు అవుతారు, జీవనయుక్తులు అవుతారు. మీరు ఈ శరీరంలో ఉండగా, ఈ లోకంలో ఉండగానే మీకు ముక్తి లభిస్తుంది. ఈ భగవద్గీతను మీరు చదివి అర్థం చేసుకుని మననం చేసి అర్థం చేసుకుంటారు. చదివితే పుణ్యం వస్తుంది, అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. నాకు అర్థం అవడాలి ఉడికి చదువుతున్నా అంటే దాని ఫలితం దాని ఒక అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. 12వ అధ్యాయం 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు 8 శ్లోకాలు అక్కడ చాలా ఇష్టడు. భగవంతుడికి ఎవరంటే ఇష్టడు, నే ప్రియ, నాకు ఎవరంటే ప్రీతి, నాకు ఎవరంటే చాలా ఇష్టం, నాకు ఎవరంటే చాలా మమకారం, ఎవరు నేను అత్యంతంగా అతీవంగా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనేటువంటిది 8 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. అద్వేష్ట సర్వభూత, సర్వభూతముల పట్ల ఎవరికైతే ద్వేషం లేదో, అన్ని జీవరాశి పట్ల, అన్ని జీవుల పట్ల ఎవరికైతే ద్వేషం లేదో వారింటే నాకు చాలా ఇష్టం, వారింటే నాకు చాలా ప్రీతి అని భగవంతుడు చెబుతున్నాడు అర్జునుడు. ఎవరి సమస్త జీవుల పట్ల, ఈ సర్వభూతాల పట్ల, ఈ జీవభూతి పట్ల, ఈ లోకుల పట్ల, ఈ జనాల పట్ల ఎవరికైతే ద్వేషం లేదో వారింటే నాకు చాలా ఇష్టం అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు వాసుదేవి. అయితే ఇప్పుడు నీ పట్ల నాకు ద్వేషం లేదు, అయితే నేనంటే భగవంతుడు ఇష్టపడుతున్నాడా? నా పట్ల నీకు ద్వేషం లేదు, మీరందరూ కూడా భగవంతుడి ఇష్టడు కాదు. దీని అర్థం ఏంటంటే మీరు నన్ను ద్వేషించడానికి కారణాలు కనిపిస్తున్నప్పటికీ ద్వేషించకూడదు, వారంటే ఇష్టమే. మీరు నన్ను ద్వేషించడానికి కారణాలు కనిపిస్తున్నాను అనుకున్న మాట వచ్చి అప్పుడు కూడా మీకు ద్వేషం అన్నది రాదు. నేను మిమ్మల్ని అందరినీ ద్వేషించడానికి తగిన కారణాలు కనిపిస్తున్నాను, అప్పుడు కూడా నాకు నేనే ద్వేషం రాదు. ద్వేషించడానికి తగిన కారణం అన్నప్పటికీ ఎవడ హృదయంలో ద్వేషం పుట్టడం లేదు, ఆ జీవుడంటే నాకు పరమప్రీతి అని భగవంతుడు చెప్తున్నాడు. మైత్రీ అంటే తర్వాత అందరి జీవుల పట్ల స్నేహభావం కలవాలి. అందరి జీవుల పట్ల మనకి స్నేహం ఉందా లేదు? కొంతమంది పట్ల స్నేహం ఉంది, కొంతమంది పట్ల విరోధం ఉంది, అలా కాదు. సమస్త జీవుల పట్ల స్నేహం ఉండాలి. స్నేహం అంటే ఏమిటి? ఏ జీవుడికి ఏ కష్టం వచ్చినప్పటికీ దాన్ని నివారించగలగాలి మనం. భవిష్యత్తులో వాడికి ఫలానా కష్టం వస్తుంది అని మనకు తెలుసుంటే ముందే జాగ్రత్త పడి దాన్ని నివారించగలగాలి. అదే స్నేహధర్మం. ముఖం మీద ఏమో స్నేహం నటిస్తూ ఉంటారు, సాక్షాత్ని విమర్శిస్తాం, అది కాదు స్నేహం అంటే. ఎప్పుడు కూడా ఇద్దరు సత్పురుషుల మధ్య మరణించే వరకు ఇద్దరు సత్పురుషుల మధ్య స్నేహం నిలబడుతుంది. ఇద్దరు చెడ్డవాళ్ళ దగ్గర ఇచ్చిన స్నేహం నిలబడదు. ఒక మంచివాడికి ఒక చెడ్డవాడికి మధ్య స్నేహం నిలబడదు. మరణించే వరకు ఎవరికి స్నేహం ఉంటుందంటే ఇద్దరు సత్పురుషుల మధ్య స్నేహం. ఎవరైతే స్నేహితుడిగా ఉంటున్నాడో సమస్త జీవకోటికిని, వాడింటే నాకు చాలా ప్రీతి, వాడింటే నాకు చాలా ప్రేమ అని భగవంతుడు చెప్తున్నాడు. సర్వసాధారణం అనేది ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్ళ పట్ల స్నేహంగా ఉంటుంది. అది లోపలి యొక్క లక్షణం, భక్తుడి యొక్క లక్షణం అది కాదు. ఎలకవాడు మనకేం చేస్తున్నాడనేది దానికి నిమిత్తం లేకుండా సమస్త జీవకోటి పట్ల ఎవడైతే స్నేహంగా ఉంటున్నాడో వాడు నాకు పరమప్రీతి. కొంతమందికి వాళ్ళ దేహ సౌందర్యం వాళ్ళకు సుఖం, కొంతమంది వాళ్ళకున్న రూపాయలు వాళ్ళకున్న, కొంతమంది వాళ్ళకున్న చదువు వాళ్ళకు సుఖం. ఇక్కడ ఏమిటి, నేను కూడా ఆస్తి చూసామా? మంచి స్నేహాల వల్ల మనం బాగుపడతాం. మనం చదువుకున్న చదువు కంటే, మన దగ్గర ఉన్న ధనం కంటే మంచి స్నేహాల వల్ల మనకు విలువ. అంటే ఇంగ్లాండ్లో ఒక కవి ఏం చెప్పాడంటే, నువ్వు ఎటువంటి వాడని చెప్పొద్దు నాకు, మీ ఊళ్ళో 4 స్నేహితుల పేర్లు చెప్పు, ఆ 4 స్నేహితుల పేర్లు చెప్తే దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వాడని అంతా నాకు కట్టుకుంటా అన్నాడు. అంటే నీకు మంచి స్నేహితులు మంచి స్నేహాలు కనుక నిజంగా దొరికితే అది ఆస్తి చూడు సమానం. మనం ఏమనుకుంటామంటే ఎవరైనా ధనవంతులు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు, పూర్వజన్మలు అదృష్టం చేసుకున్నారు అంటే వాళ్ళ ధనం వచ్చిందనుకుంటాం. ఎవరైనా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ వాళ్ళకి ఏదో పూర్వజన్మలో విశేషం ఉంటే వాళ్ళకి ఆ ధనం వచ్చింది అని అనుకుంటాం మనం. కానీ యథార్థం చెప్పాలంటే మంచి స్నేహాలు దొరికిన వాడే నిజమైన భావం. మనిషి పాడైపోవడానికైనా స్నేహాల కారణం, బాగుపడటానికైనా స్నేహాల కారణం. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు మొక్క మాటలు పోయినా పర్వాలేదు, కానీ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి స్నేహం చేయాలి, ఎవరితోటి చేయకూడదు అనేది దానికి వివేకం కావాలి, అదే జ్ఞానం. బ్రహ్మనిష్ఠుడు ఏ జీవి పట్ల విరోధంగా ఉండదు. ఇప్పుడు నా మీద నేను నాకు విరోధం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఉండదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటాను కదా, నన్ను నేను ద్వేషించుకుంటాను. అదేవిధంగా తన మీద తనకు ఎంత ప్రేమ ఉంటుందో, తన మీద తనకు ఎంత స్నేహం ఉంటుందో, సమస్త జీవకోటి పట్ల అంత స్నేహం ఉన్నవాడే నాకు చాలా పరమ ప్రీతిన భగవంతుడు చెప్తున్నాడు. కరుణ కరుణంటే జాలి కలవాలి, అన్ని జీవుల పట్ల జాలి కలవాలి. ఎవరి హృదయంలో అయితే జాలి ఉంటుందో వాడు దేవుడితో సమానం, దాని ఇంగ్లీష్లో కన్ఫెషన్ అంటారు. ఎవరి హృదయంలో అయితే జాలి ఉంటుందో, దయ ఉంటుందో, కరుణ ఉంటుందో వాడు జీవుడు కాదు, దేవుడితో సమానం. ఇక్కడ గ్రహించాలి మనం. ఎవరి వాళ్ళు ఎవరైనా మంచి గుణాలు ఉన్నారనుకుంటున్నాం, వాళ్ళ మీద మనకు ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, కరుణ కలుగుతుంది. చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారనుకోండి, ఆ చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళ మీద మనకు ఎలాగైనా కరుణ కలగదు, గుణాలు చూస్తాం. ఇక్కడ భగవంతుడు చెప్పి ఏంటంటే, ఎదుటి వాడు గుణంతో సంబంధం లేకుండా నువ్వు ఆ జీవుని కనుక ప్రేమించగలుగుతుంటే నువ్వు కరుణామయ్యావు. అది కరుణ అంటే ఇక్కడ భగవంతుడు చెప్పింది. దయగల వ్రతం ఎక్కడైతే ఉందో ఆ జీవుడు పట్ల నాకు పరమ ప్రీతి కలిగిస్తుందని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఈ మేఘాల అధ్యక్షం దేవుడు లేదు, ఆకాశంలో నచ్చినప్పుడు కనిపించడం లేదు. మన హృదయంలో ఆత్మ ఉన్నప్పటికీ, భగవంతుడు ఉన్నప్పటికీ ఈ చెడ్డ గుణాలని మేఘాలు ఆపు చేయటం మనకు వస్తుంది తెలియదు. కరుణామయుడై ఉండాలి మనం. నిర్మమ మమకారం లేని వాడు. మనం ఏమనుకుంటున్నామంటే, మనం పూజ చేస్తే, యాత్రలు చేస్తే, పుస్తకాలు చదివితే, ఉపన్యాసాలు చదివితే, పుస్తకాలు రాస్తే, బాహ్యంగా ప్రకృతిలోని శాస్త్రాలని తెలిస్తే భగవంతుని అంటే మనకు చాలా ప్రీతిని, మన అంటే ఇష్టపడతాడని మనం అనుకుంటాం. అది కాదు, ఇక్కడ మమకారం లేని వాడింటే నాకు చాలా ప్రీతి అని చెబుతున్నాడు భగవంతుడు. ఎవరికైతే మమకారం లేదు వాడింటే నాకు చాలా ప్రీతి అని చెబుతున్నాడు. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఈ నేనున్న చోట కూడా నాది ఉంటుంది. నేను తర్వాత నాది వస్తుంది, కానీ నేను లేకపోతే నాది లేదు. నేను నాది అనేది రెండు ఎవరికైతే ఉండో వాడింటే నాకు చాలా పరమ ప్రీతిని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్తున్నాడు. అసలు మనం అర్థం చేసుకోవాలంటే అహంకారమే జీవుడు, అహంకారమే మనస్సు, అహంకారమే శరీరం. అహంకారం లేకపోతే శరీరం లేదు, అహంకారం లేకపోతే లోకం లేదు, అహంకారం లేకపోతే మనస్సు లేదు, అహంకారం లేకపోతే జీవుడు. మనం నేననుకునేదేమో అహంకారం. గీతలో చుట్టూ నేనంటాడు చూడండి, నేను చెప్తున్నానని చెప్తే ఆ నేను ఆత్మ. ఎన్నో చెప్పి చదువులే కనుక రిజల్ట్ అవి నిజమైతే అభివృద్ధి పోవాలి, ఆ జ్ఞానం నిజమైతే లోపల అజ్ఞానం పోవాలి. అది ఏ యూనివర్సిటీలో చదువుకొచ్చిన వాళ్ళకైనా అజ్ఞానం పోయింది. ఈ అనుభవంలో చెప్పండి, అది నిప్పుడే అన్నారు. నిప్పుడు అయినా తెలియదు కావాలన్నారు, ఎన్ని పెట్టినా కావకపోతే నిప్పుడు అవుతుందండి. అసలు విద్య అంటే అర్థం ఏంటంటే, ఏ విషయం నేను తెలుసుకోవటం వల్ల నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది అదే విద్య. నా స్వరూపాన్ని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. నాలో ఉన్న శాంతిని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. నాలో ఉన్న నిజమైన సుఖాన్ని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. అవి చదువు ఎక్కడ తీసుకెళ్తాం మనం? ప్రతి వారికి ఏంటంటే చదువుకుని విజ్ఞానం ఉంచడం అవగాహన లేదు, చదువుకుని సుఖపడదామని. చదువు ఎందుకంటే ఉద్యోగం చేయడానికి, ఉద్యోగం ఎందుకు వస్తుంది? డబ్బు వస్తుంది, డబ్బు వస్తే బాగుంది. స్వామి వివేకానంద దగ్గరికి ఒక అతను వచ్చాడు చదువుకునే కురవాడు. ఏమన్న స్వామి ఏ కొంత భగవద్గీత గురించి ఉపనిషత్తుల గురించి నేర్చుకోవాలన్నాను స్వామి, నేను శిష్యుడిగా ఉంటాను అని కొంతకాలం చెప్పాడు. నాకు శిష్యుడిగా ఉంటానంటున్నాను బాగా ఉంది, మరి తెల్లారుదా మూడింటికి లెగాలి నువ్వు, గురువులు ఎందుకు వచ్చిన వాళ్ళు వేసిన పర్వాలి, శిష్యుడు మరి కొంచెం తెల్లారుదాన్ని లెగాలి, గురువుకేమో శిష్యుడేమో సేవ చేయాలి. ఎన్ని చేస్తారంటే నాకు అభ్యంతరం లేదన్నాడు నరేంద్ర. కానీ మీరు చెప్పిన పద్ధతి ఏంటంటే, నాకు శిష్యుడిగా ఉంటే అనవసరం, నేను గురువుగా ఉంటే బాగుంది అనిపిస్తాను. మొట్టమొదటి శిష్యుడిగా ఉండాలని వచ్చాను నేను, కానీ మీరు చెప్పాక మటుకు గురువుగానే ఉండాలన్నారు, కానీ నాకు శిష్యుడిగా ఉంటే ఇష్టం లేదా. ఎందుకంటే శిష్యుడిగా ఉంటే గురువు సేవ చేయాలి, గురువుగా ఉంటే సేవ చేయాలి. దేశం యొక్క పట్టి అలా ఉంది. ఎన్ని చదువులు చదివినప్పటికీ మనలో ఉన్నటువంటి ఈ శాశ్వత వస్తువుని, ఆత్మ వస్తువుని కనుక మనం తెలుసుకోలేకపోతే చదివిన చదివిందని కూడా చాలా ఉపయోగపడతాయి. చివరికి నిర్మమహ నిరహంకార, అహంకారం లేనివాడంటే నాకు చాలా ప్రీతి, మమకారం లేనివాడన్నా అహంకారం లేనివాడన్నా నాకు చాలా పరమ ప్రీతి అని భగవంతుడు చెబుతున్నాడు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమంగా చూసుకునేవాడు. దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, రెండాటిని కూడా సమానంగా ఎవరైతే చూస్తున్నాడో వాడన్నా నాకు చాలా ప్రీతి. సర్వసానికి ఏమవుతుందంటే మనం అనుకున్న కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. అలా దుఃఖం కనుక వస్తుంటే వాళ్ళంటే నాకు ప్రీతి పుట్టదు అన్నది. తర్వాత ఈ భక్తులు ఏమనుకుంటున్నారంటే, అనుకున్న పనులు అయిపోతాయంటే భగవంతుడికి మన మీద చాలా దయ ఉందనుకుంటున్నారు. అది కాదు, ఇక్కడ మీరు అనుకున్న పని అయినా, మీరు అనుకున్న పని అవ్వకపోయినా, ఎవరి మనసు అయితే సమానంగా ఉంటుందో వాడంటే నాకు చాలా ఇష్టం సమానం భగవంతుడికి చెబుతున్నారు. అంటే ఏమిటి, మనం పని చేయాలి, అది వచ్చి పరిచయం మర్చిపోవాలి. మీరు మర్చిపోయిన పరిచయం వస్తుంది. ఇప్పుడు పాలకులు వెళ్తాను కారు కూర్చున్నాం అనుకోండి, కారే కూర్చున్న తర్వాత పాలకులు మర్చిపోయిన పాలకులు తీసుకెళ్ళి పడాల్సిన కారు. భగవద్గీత కూడా మనకు అర్థం అవ్వడం కారణం ఏంటంటే, మన మనసులో చిన్న చిన్న కిరసనాలు దీపాలంటే ఈశ్వరాను గ్రహం ఉంటేనే కానీ ఆ విషయాలను కాదు మనం. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చే కారణం ఉండొచ్చు, సుఖం వచ్చే కారణం ఉండొచ్చు. సుఖం వచ్చినప్పటికీ మీ మనస్సు చెల్లించకూడదు. అటువంటి మనసుని చూస్తే నాకు చాలా ఇష్టం. బ్యాలెన్స్ నయించుకుంటాం, మహత్వంలో ఉండాలి మనసు. పేద క్షమి అంటే క్షమ గలవాడు, అంటే ఊర్పు గలవాడు. నేను మంచి మాట చూసినాను మీరు అందరు హృదయంలో పెట్టుకోండి. ఒక వినయము అనే గుణం కనుక మీకు లేకపోతే మిగతా సద్గుణాలు మీ దగ్గర రావు, అది మీ చుట్టుపక్కల కూడా రావు. అన్నిటికంటే ఏంటి గొప్ప గుణం ఏంటంటే గణేష్. వినలేని వాడికి చదువు కూడా రాదు, వినలేని వాడికి ధనం రాదు. వినలేని వాడికి ధనం వచ్చినా నిలబడదు, వినయం లేని వాడికి చదువు వచ్చినా వినయం లేని వాడికి ధనం వచ్చినా వాడికి అపకారం చేస్తారు. ఎండిని తాగాలనుకున్న వాడికి ఎండిని ఎండిన డబ్బా చేతి దొరికింది అనుకోండి, ఆ ఎండిని వాడికి ఉపకారం చేస్తున్నా అపకారం చేస్తున్నాం. చేలో ఒక గంటలో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, రెండు గంటలు బయటకు వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఎంత నీళ్ళు వచ్చినా చేలో చొక్కను ఉండదు. అదే మనం ఏం చేస్తున్నాం, ఏదో గంట సేపు నామాన్ని స్మరించుకుని గట్టు ప్రవాసం చేస్తుంటే ఈ చేసుకుని పుణ్యం దక్కకపోతాం. అంటే ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందాలంటే సహవాస విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దోడ కొట్టేయకుండా, మనుషులు పాడు వేయకుండా, చుట్టూరు కంచెలు ఎదురైతే వేస్తాము చిన్న చిన్న ముక్కలకి. అది భక్తులు అభివృద్ధికి రావాలనుకున్న వాళ్ళు సత్పురుషులు సహవాసం చుట్టూ కంచిలాగా ఉపయోగపడుతుంది. అంటే సత్పురుషులు సహవాసం ఎన్నడూ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి. శని క్షమ గలవాడు ఓర్పున మనిషి అంటే నాకు చాలా ఇష్టం అని భగవంతుడు వాసుదేవుడు స్వామి చెప్తున్నారు. అందరం ఓర్పుగానే కూర్చున్నారు ఇక్కడ, మీరు ఓర్పు లేని వాళ్ళు ఎవరు? అయితే మనం అందరం ఓర్పున్న వాళ్ళం అంటే ఏమిటి? మీ ఓర్పు పోవటానికి తగిన కారణాలు ఉన్నప్పటికీ మీ ఓర్పు ఎప్పుడైతే పోకుండా ఉంటుందో అది ఓర్పు ఉన్నట్లే. మీరు అనుకుని నెరవేరకపోయినప్పటికీ, ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో పరిస్థితులు, ఊళ్ళో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎవరికైతే ఓర్పు పోదో వాడే ఓర్పు ఉన్నవాడు. అంటే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓర్పు పోకూడదు. అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, అందరూ ఓర్పుగానే ఉంటారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఓర్పు నిలబెట్టుకోవాలి, అది క్షమ అంటే. ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నటువంటి ఈ మాటలు ఈ జాగ్రత్తగా ఆచరిస్తే మనం మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాం. సంతృష్ట సతతం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, తృప్తిగా ఉండేవాడు, కంటెంటిమెంట్. అమావాస్య రోజున ఒకలాగా, పౌర్ణమి రోజున ఒకలాగా కాకుండా సదా సంతోషంగా ఉండేవాడు అన్న నాకు చాలా ప్రీతి. ఎల్లప్పుడూ సతతం, ఎల్లప్పుడూ ఆల్వేజ్ తృప్తిగా ఉండాలి. ఈ తృప్తి కూడా గొప్ప దైవీ లక్షణం. కొంతమంది ఏమంటారంటే మనకు చాలా కళలు వస్తున్నాయని అలా అంటూ ఉంటారు రాత్రులు నిద్రలు. అసలు కళ ఎందుకు వస్తుందని మీకు తెలుసా? మీరు ఏమనుకుంటున్నారంటే కళ అబద్ధం అని ఇది నిజమని అనుకుంటున్నారు. యథార్థం చెప్పాలంటే మీ మనసులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, మీ మనసులో ఎటువంటి గుణాలు ఉన్నాయో జాగ్రత్త అవసరం ఇది కళ్ళలో తెలుసు. మీరు ఎటువంటి వాళ్ళు మీకే తెలియజెప్పో కళ్ళలో తెలుసు. మీ మనసులో ఎటువంటి గుణాలు ఉన్నాయో మీ జాగ్రత్త అవసరం తెలియదు, మీ స్వప్నంలో తెలుసు. అంటే నేను జాగ్రత్త అవసరం అంటే స్వప్నంలోనే మీకు మరీ దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే సత్వంలో వాసన బట్టి మనసు కల్పిస్తుంది. మీకున్న లక్షణాలు, మీకున్న గుణాలు, మీకున్న దోషాలు, మీకున్న బలహీనత జాగ్రత్త అవసరం అంటే సత్వంలోనే బాగా తెలుస్తాయి. అంటే కళ కూడా మన గురువు, మనకు వచ్చి స్వప్నాలు కూడా మనం గురువుతూ ఉంటాం. ఇప్పుడు మనకు దుఃఖం వస్తుంది, భగవద్గీత చదివిన దుఃఖం వస్తుంది, భగవాన్ మాటలు చెప్పుకున్న దుఃఖం వస్తుంది, యాత్రకు వెళ్ళిన దుఃఖం వస్తుంది, నదిలో మునిగిన దుఃఖం వస్తుంది, గురువు దగ్గర పాఠాలు చెప్పించిన దుఃఖం వస్తుంది, దాన్ని కాకీలు వచ్చి దుఃఖం అయిపోతుంది. ఎంతకాలం అయితే మనం అబద్ధాన్ని నిజం అనుకుంటామో అంతకాలం మనకు దుఃఖం వస్తుంది. ఈ జరిపడమే కాదు, కోటి జన్మల్లో కూడా అలాగే వస్తాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నిజాన్నేమో అబద్ధం అనుకుంటున్నాం, అబద్ధాన్నేమో నిజం అనుకుంటున్నాం. ఇలా అనుకోవడంలో కొన్ని తలంపులు మన బుర్రలో పడుతున్నాయి, దీనివల్ల దుఃఖం పడతాం. అది దుఃఖం ఎవరిని విడిచిపెట్టదు, లోపల దోషం బయటకు పోయేవాడు. అది ఈ సత్సంగాలు, ఈ భజనలు, ఈ స్తోత్రాలు, ఈ మీటింగులు, ఇవన్నీ కూడా నిజాన్ని నిజంగా చూసే శక్తి కనుక మనకు కలగలేకపోతే ఇవన్నీ కూడా ప్రయోజనం లేదు. మీరు ఒక్కళ్ళే చచ్చిపోయిందా స్వర్గానికి వెళ్తాం గొప్ప కాదు. మీ ఓర్పు వల్ల, మీ సహనం వల్ల, మీ సమాధానం వల్ల ఎక్కడో స్వర్గాన్ని మీ గృహంలోకి తీసుకురావాలి, మీ గృహాన్ని స్వర్గరాజ్యం చేయాలి, అది గొప్ప. అసలు విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం మానేసి కాశీయాలు లేదు, వారిన చేయాలని లేదు, భగవద్గీత చదవలేదు, ఈ గొడవలో పెట్టుకుంటున్నారు. కానీ మీరు భగవంతుడు మన అందరి హృదయంలో ఉన్నామని చెబుతున్నాడు కదా, ఉన్నప్పటికీ మన చేతి కానీ ఎందుకు దొరకటం లేదు అనే ప్రశ్నలు ఏం చేసి ఎందుకు చేసుకోండి.
కఠోపనిషత్తులు ఏం చెప్పాడంటే బలహీనులకి, బద్ధకస్తులకి, పిరికి వాళ్ళకి ఆత్మ తెలియదని చెప్పారు. అసలు ఏది మనకు మంచివో, ఏది మనకి చెడ్డో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఏది మనకు ఉపకారం చేస్తుందో, ఏది మనకు అపకారం చేస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఏది మనకు మేలు చేస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. అంచేత మన బుర్రను మనం పాడు చేసుకునేదానికంటే భగవంతుడు చెప్పిన మాటలన్నీ పరిపూర్ణమైన విశ్వాసించి దాన్ని ఆచరిస్తే మనం బాగుపడతాం. ఒక భగవంతుడు చెప్పిన మాటలన్నీ మీకు నన్నప్పుడు కల కుదరటం లేదు అనుకుని మాట వరుస అనుకోండి, లోపల కలమశం ఎక్కువగా ఉన్నట్టు, లోపల పాపం ఎక్కువగా. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మాట్లాడి మీకు ప్రేమ కానీ, విశ్వాసం కానీ, నమ్మిక కానీ, వాటి మీద ఆచరించాలన్న బుద్ధి కానీ మీకు కలగడం లేదనుకోండి, లోపల పాపం ఎక్కువగా ఉందని అర్థం. అంటే మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, కాలేజీకి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకోకర్. మనం అందరం స్వతంత్రం అండి. సినిమా చూడాలంటే సినిమాకి వెళ్ళిపోతాను, నిగ్రహించుకోరు. ఎవరికైనా అపకారం చేయాలంటే నిగ్రహించుకోవడం, అపకారం చేయాలి. మన మనసులో ఏ కోరిక వస్తే ఆ కోరిక నెరవేరే వరకు మనం నిద్రపట్టదు. మన స్వతంత్రులు ఎలా అవుతాం అంటే మన మనసుకు మన అహంకారం మన బాధ్యత. ఎవరైనా ఇప్పుడు చెట్టాలనిపిస్తున్నా కొన్ని, ఎవరైనా కొట్టాలనిపిస్తున్నా కొన్ని, చెట్టకుండా ఉండాలని పట్టకుండా ఉండాలి. ఇంకే మన అహంకారానికి మనం బాధ్యత. మన స్వతంత్రం కాదు. ఎవరు స్వతంత్రుడు? తన మనస్సుని, తన అహంకారాన్ని, తన ఇంద్రియాలని ఎవరైతే స్వాధీనం చేసుకుంటున్నాడో వారికి స్వాతంత్ర్యం వస్తుంది. కొంతమంది హృదయాలు ఎంతో అందంగా ఉంటాయి. వాళ్ళ నోటి ద్వారా ఒక మాట వచ్చినా, ఆ ముఖాన్ని చూసినా, వాళ్ళ ప్రవర్తన చూసినా, వాళ్ళ జీవిత సరళను చూసినా మన దుఃఖం మనం భగవంతుడు ఏ విధంగా అయితే ప్రపంచానికి మేలు చేయడానికి కృష్ణరూపంలో అవతరించాడు. కొంతమంది మహాత్ములు కూడా, కొంతమంది మహాపురుషులు కూడా ఈ లోకానికి మేలు చేయడం కోసం అవతరిస్తుంటారు. వాళ్ళకి మమకారం కాని అహంకారం కాని యోగి. యోగి అంటే ఏంటి? అనగిన స్వభావం కలవాడు. ఆత్మను ఎవడైతే నిరంతరం ఎల్లవేళ సదా ఆత్మను స్మరిస్తాడో, ఆత్మ మననం చేస్తుంటాడు వాడు యోగి. అనగిన స్వభావం కలవాడు. స్వభావం అంటే ఏంటి? మండవన ప్రకృతి వాసనలే స్వభావం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నీకు కానీ నాకు కానీ ఏమైనా స్వభావం అనగిందే? నా స్వభావం అనగాదు. స్వభావం కనుక అనకపోతే జ్ఞానం రాదు. యోగైన వాడికి మంది స్వభావం అడుగుతుంది. ఎంచే వాడు స్వభావం అడుగుతూ వాళ్ళని ప్రకృతి వాళ్ళు అడుగుతాయి. వాడు నిరంతరం ఆత్మస్మరిస్తాం. లోకం మనల్ని మెచ్చుకుంటాడా లేదా, ఊళ్ళో మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా, అది నీకు కావాలి. కానీ ఈశ్వరుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు కదా, నీకు అక్కర్లేదు. మోక్షాన్ని లోకం ఇవ్వండి నీకు. ఈశ్వరుడు మోక్షాన్ని యథాత్మ అంటే తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు యథాత్మ. నీ మనస్సును దారికి విడిచిపెట్టేయకూడదు. ఎవరైతే తన మనస్సును అధ్యాసం వల్ల వైరాగ్యం వల్ల స్వాధీనం చేసుకుంటున్నాడు, ఎవరి మనసును వాడు స్వాధీనంలో తెచ్చుకుని కంట్రోల్ చేసుకుంటున్నాడు, వాడింటి నాకు చాలా ప్రీతి అనిపిస్తుంది. మీకు ఎన్ని రూపాయలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, బ్యాంకులో నీ డబ్బు ఎంత ఉంది, అదే విధంగా లేదు భగవంతుడు. నీ మనస్సును స్వాధీనం చేసుకుంటున్నాడు. అలా నీ మనస్సును స్వాధీనం చేసుకుంటే మటుకు నువ్వు నాకు చాలా ప్రీతి పాత్రలు అవుతావు అని చెబుతున్నాడు భగవంతుడు. దృఢం ఇచ్చే కొంతమందికి ఏమిటంటే అనుమానం వస్తుంది. ఏమిటి అనుమానం? భగవంతుడు ఉన్నాడా లేదా, దీని కారణం ఉంటే లోపల ఉన్న పాప. ఎప్పుడు అనుమానాలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే అనుమానం పెట్టుకోకుండా భగవంతుడి యొక్క అస్తిత్వం పట్ల, ఆత్మ యొక్క అస్తిత్వం పట్ల నువ్వు నిరంతరం నీ నిన్ను హృదయంతో, నీ నిన్ను మనస్సుతో భగవంతుని పూర్తిగా విశ్వసించి దృఢ నిశ్చయ అంటే అనుమానం పెట్టుకోకుండా ఈ లోకాన్ని నడిపేవాడు ఒక ఉన్నాడు, ఈ జీవుని నడిపేవాడు ఒక ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని నడిపే కర్త ఒక ఉన్నాడు. అనుమానం పెట్టుకోకుండా కర్త ఎన్ని పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు దృఢ నిశ్చయంగా ఉండగలరు. అది యేసుక్రీస్తు ఏం చూస్తాడంటే మీ ఇల్లు కొండ మీద కట్టిన ఇదిలే ఉండాలన్నా. మనిషిలో లోపాలు ఉన్నప్పటికీ భగవంతుడి పట్ల కనుక పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే వాడు తప్పనిసరిగా బాగుపడుతుంది. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటుంటారు యేసు క్రీస్తు వాడు. రే మీరు మాట వరకు అంటున్నారు కానీ మీకు పూర్తిగా నా మీద విశ్వాసం ఉంటాను అడిగాడు యేసు. ఆ వందన స్వామి మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నారు. ఆ దగ్గరమన్నీ నామలో కూర్చోబెట్టాడు. ఈయన నామలో కూర్చున్నాడు. ఒక మైల్ లెక్క సముద్రంలో తీసుకున్నాడు నామలో ఒక గాలిలో చూస్తుంది. కానీ జాగ్రత్త వచ్చేది ఏంటి పర్వాదింది చిన్నపోతాం అని సముద్రంలో పడిపోయి ఇలా పడదు. అవి ఏమి యేసుక్రీస్తుని మర్చిపోయారు, బైబిల్ని మర్చిపోయారు, భగవంతుని మర్చిపోయారు, ఇంటికా ఇంటికలాగా ఇంటికలా చేరుకుంటా ఇంటికా ఇంటికి దృష్టిపడిపోయి. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన చెయ్యలా పైకెక్కి ఆ గాలివాన్ని ఆపు చేసి విశ్వాసహీనులాగా, నిజంగా మీరు నన్ను దేవుని కుమారుడు నన్ను ఈ సముద్రానికి ఈ గాలివానికి ఇంటికి గడవలసిన పని ఉంటాడు. రమణాశ్రమం మరొక పేరేంటి విద్యాశ్రమం. భగవాన్ ఎప్పుడైనా ఒక రోజు ఏదైనా భద్రతంగా ఉన్న కాటి మానేస్తే భగవాన్ మానేశారు. భగవాన్ ఎవరు కాఫీ మానేశారని కూడా ఎవరికి ఉండేది కాదు. వాళ్ళకి ఆ కాఫీ టైం ఏం లేదు, ఇచ్చి టైం ఏం లేదు, వాళ్ళకి బెల్ల కొట్టారు. అదే భక్తులు అయ్యో ఇవాళ భగవాన్ కాఫీ తాగలేదు అంటుండే బాధ ఒక భక్తులు కూడా ఎవరో కొంతమంది ఉండొచ్చు. జనరల్ భక్తుల యొక్క లక్షణాలు కూడా అలా ఉంటాయి. విశ్వాసం అనేది సామాన్యం అనుకోకండి. మీరు నిజంగా దేవుడి పట్ల మీరు విశ్వాసం కనుక ఉంటే మీరు ఎన్ని చెడ్డ గుణాలనే కాలిపోతారు. విశ్వాసం అగ్నిలో కాలిపోతారు. ఎంత పెద్ద గడ్డి మీద అయినా ఒక అగ్నిపొలంలో. అదేవిధంగా మీలో ఎన్నో దుర్గుణాలు ఉండొచ్చు, మీలో బలహీనతలు ఉండొచ్చు, మీలో లోపాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు. కానీ భగవంతుడి మీద కనుక మీకు ఉన్న విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కనుకుంటే మీ లోపాలని కూడా అగ్గిపోలేస్తే గడ్డి మీద ఎలా కాలిపోతుందో, అగ్గిపోలేస్తే పెంటకొప్ప ఎలా కాలిపోతుందో, విశ్వాసం అగ్గిపోల వల్ల మనలో లోపాలనే కాలిపోతుంది. అది విశ్వాసం మనలో ఎవరికైనా గురువు పట్ల కానీ ఈశ్వరుడు దృఢ నిశ్చయ నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవరంగి పనికిరాదు, దేవరంగి మనకి పనికిరాదు. దృఢ నిశ్చయ నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండాలి. మన అగ్గిపళ్ళు మన లోపాలు కలిగిన భగవంతుడు కావాల్సింది. భగవంతుడి అంటే పూర్తి అయినటువంటి విశ్వాసంతో చాలు మనం కరిస్తాం. సందేహాలు పెట్టుకోవచ్చు. సందేహాలను సృష్టించే అహంకారం, భగవంతుడు ఉన్నారా లేదా మీకు అనుమానం పుట్టించే అహంకారం, కొన్ని సందేహాలు మీరు సాగిస్తుంటే అహంకారాన్ని గౌరవించి దృఢ నిశ్చయం అంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నవాడంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. పుట్టిన తెలియదాకా ఉన్నవాడికంటే భగవంతుడి పట్ల పూర్ణమైన విశ్వాసం వారు తొందరగా బాగుపడతారు. నయర్పితే మనోబుద్ధి, మనస్సు బుద్ధి నాకు అర్పించాలి. ఈ మనస్సు ఈ బుద్ధి నాకు అర్పించిన వాళ్ళై ఉండాలి. మన మనస్సును ఎవరికి అర్పించాము? ప్రకృతికి, లోకానికి అర్పించాం. బుద్ధిని ఎవరికి అర్పించాము? లోకానికి అర్పించాం. అలా కాదు, నీ మనస్సుని నీ బుద్ధిని నాకు అర్పించాం. భగవంతుడి ప్రాధాన్యతను ఆశ్రయించాము. కానీ మన మనస్సు కనుక భగవంతుడికి ఇచ్చేసామనుకున్న మాట వచ్చింది. విషయాన్ని చింతించడానికి ఎవరు ఉంటారు? భగవాన్ మనస్సు, భగవాన్ యొక్క బుద్ధి అరుణాచలేశ్వరుడు తన మనస్సును తన బుద్ధిని పరిపూర్ణంగా సమర్పించున్నాడు. ఇవాళ ఫలాన రోజు నీ మాట అన్నామండి, చెడ్డ మాట అన్నామండి, ఏమనుకోకుండా మీరు మనసులో పెట్టుకోకండి. అందువల్ల మనసు భగవాన్ అంటే మనసులో పెట్టుకుని ఉన్నా మనసు ఎక్కడ ఉండాలన్నమాట. మనసు అరుణాచలం విషయం గుర్తించాడు ఆయన. ఏనాడైతే అరుణాచలం అరుణాచలం స్మరించాడు, ఏనాడైతే అరుణాచలం గుర్తి అనుకుని జరిగిందో, ఏనాడైతే అరుణాచల భూభాగం దాన్ని కాలు పెట్టాడు, తన మనస్సును తన గుర్తిని తన ఇంద్రియాలన్నీ ఈశ్వరుడు సమర్పించాడు. ఇది మీరు నేను చిక్కు పెట్టుకున్నాడు మనస్సును పెట్టుకుంటే ఆయన మనస్సును ఈశ్వరుడు సమర్పించాక, ఆయన బుద్ధిని ఈశ్వరుడు సమర్పించాక మన మాట్లాడి పెట్టుకోవడానికి ఏముంది? అది ఏమైనా ఉంటే పంచో చెప్తే ఉంటే కదా పెట్టుకోవడానికి. ఎవడైతే తన మనస్సుని తన బుద్ధిని తన బుద్ధిని తన ఇంద్రియాలను నాకు అర్పిస్తున్నాడు, నాకు భక్తగా నా ఇంటి భక్తుడిగా ఉంటున్నాడు. నాయన భక్తుడిగా అంటాడంటే కృష్ణుడికే భక్తుడే ఉండాలక్కర్లేదు మీరు. ఇక్కడ నేనంటే అప్పుడు కృష్ణుడు యొక్క శరీరం కనుక కాదు, మద్భక్త అంటే ఆత్మ ఎందు సత్యం పట్ల మీకు ఎవరికైతే నిజమైన భక్తి ఉందో, మీరు లోపాలన్నా సరే నా ఇంటి భక్తి ఉంటే సార్ మీరు అడిగిస్తారు. మధ్వాచార్య గారు ఏమన్నారంటే భక్తి అంటే మీరు సామాన్య అనుకోండి, భక్తి అనేది పెద్ద పిల్లలు అన్నారు. పెద్ద పిల్లలు నేతలు అలవాటం గురికి అలవాటం. అదే ఈ భక్తి కూడా పెద్ద పిల్లలండి. ఈ భక్తి ఉన్న వాటి దగ్గర విశేష విషయాలు గొడవలు, అహంకారం గొడవలు, మానసిక గొడవలు, ఇంద్రియాల గొడవలు అలవేళ్ళమని చెప్పారు. అంటే భక్తి అంటే మీరు సామాన్య అనుకుంటారు అంటే పెద్ద పిల్లలు అన్నారు మధ్వాచార్య. నా ఇండు భక్తి లేదు ఇది నేను మోక్షాన్ని ఇస్తాను అన్నాడు పరమేశ్వరుడు. భక్తిని ఎవరైనా సంపాదించుకుంటాను? నా ఇండు భక్తి కలిగింది, నా ఇండు ప్రేమ కలిగింది, నా ఇండు అనురాగం కలిగింది. మీలో లోపాలు ఉన్నా సరే నా ఇండు భక్తి ఉంటే చాలు, మీరు అంటే ఇష్టపడతాను. ఒక మాట మీరు జ్ఞాపకపంచుకోండి, మీ రూపాయలు మీరు బ్యాంకులు ఎలా వేసుకుంటున్నారు, మీరు నామస్మరణ కూడా భగవంతుడు నామస్మరణ కూడా బ్యాంకులు వేసుకుంటారు కూడా. మనం బ్యాంకులు వేసుకున్న డబ్బు మీ శరీరం పడిపోయింటారు, ఆ డబ్బులు పడిపోయి కానీ మీరు నామం చేసుకుంటే అది కూడా బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టు సమానం. మీ శరీరం పడిపోయిన తర్వాత ఆ డబ్బు కూడా ఇతర లోకాల్లో మారుతుంది, ఇతర దేహాల్లో మారుతుంది. ఈ దగ్గర మారదు, ఈ దగ్గర అమెరికా అయితే మారదు, ఇతర దేహంలో ఇతర లోకంలో వెళ్ళక్కర్లేదు. మన ఇండియా డబ్బు అమెరికా అయితే మారదు, రష్యా మారదు, మన దేశ దగ్గరికి దాడి అయితే మారదు. కానీ నామం చూసారు, ఈ నామం ద్వారా మీరు సంపాదించుకునేటువంటి పుణ్యం, మీరు సంపాదించుకునే మంచి ఉంది ఈ బ్యాంకు. ఈ బ్యాంకులు ఏంటి, ఈ దేహంలోనే కాదు ఇంకొక దేహంలో ఇంకొక లోకంలో ఎక్కడైనా మారుతుంది. మీరు తెలియదు అది చదక మీరు కలరావన్న పెట్టి ఆర్ చేస్తారు. యస్మాన్మోజితో లోక లోకం భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఎవరైతే జనాన్ని కంగారు పెట్టడం, ఎవరైతే ప్రజలను ఆవేశపెట్టడం, వారంటే దానికి చాలా ఇష్టం అంటాడు భగవంతుడు. చూసారు ఎంత బాగా చూస్తున్నాడు చూడండి, మనం ప్రజలను కంగారు పెట్టకూడదు, ప్రజలు చూసి మీరు కంగారు పడతారు. కొంతమంది అంటే అంటారు ఈ ఊళ్ళో అంటే నా పేరు చేసి చాలా అదిలిపోతారంటారు, అదంతా రాక్షసులు అగ్నిపోవడం ఏంటండి, 90 చేతులు 100 చేతులు నెత్తిని పిలిపించుకుని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు అటువంటి వాళ్ళ కోట కోసి వాటి చూపిస్తాను. ఇప్పుడు కొంతమంది ఓట్లు కోసం తగ్గ ఆవేశపెడతారు, ఆవేశపెట్టిన కానీ ఓట్లేదు. భగవంతుడు చెప్పింది ఏంటంటే ఆవేశపెట్టద్దు, జ్ఞానం కలిగిన చేస్తే చేయకని ప్రజలు ఆవేశపెట్టద్దు. జ్ఞానం సొంత కనిపించలేదు, భగవంతుడు చెప్తున్న మాటలు, ఈ ఎలక్షన్ మాటలు కాదు, సెలక్షన్ మాటలు కాదు, శాశ్వతమైనటువంటి సత్యం అని భారతదేశ రాజ్యాంగంలోనే కాదు భగవద్గీత అంటే. భారతదేశ రాజ్యాంగంలో 90 తప్పులు ఉన్నాయని రోజు రోజుకోసారి మారుస్తున్నారు రాజ్యాంగం అని భారతదేశ రాజ్యాంగంలోనే కాదు భగవద్గీత అంటే. నన్ను లోక ప్రమాణం కాదు ఈశ్వర ప్రమాణం, లోకంలో మనుషులు చెప్పే మాటల ప్రమాణం కాదు మనకి, భగవంతుడు చెప్పే మాటల ప్రమాణం. లోకం అంటే దుఃఖాలను అజ్ఞానంతో కూడిన లోకం, అవివేకంతో కూడిన లోకం. లోకం ఎటువంటి అంటే స్వామి వివేకాన్ని చెప్పారు కుక్కతోక అంటే, సార్ కుక్కతోక వంకర ఎవరికి తిండేది ఈ లోకం కూడా చూడలేదు అంటే ఈ లోకాన్ని చూసి తెచ్చుకోవడం నువ్వు కంగారు పడతానంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయుళ్ళు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు, ఎంత వాళ్ళ కళ్ళ తల చూసుకుంటారని పొరపోదు. ఆత్మవిశ్వాసము లేని మనిషి ఎన్నడూ మోక్షమునకు పొందలేదు. దేవుడు లేడని చెప్పినా నాకు ఇష్టమే, కానీ మీరందరూ భక్తిని విడిచిపెట్టేసినా నాకు ఇష్టమే, కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని పోవచ్చు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. మీ కళతోటి మిమ్మల్ని మీరు చూసుకోవడం మానేసి, ఎర్రవాడి కళతోటి మిమ్మల్ని మీరు చూసుకోవడం మీ బలహీన. ప్రపంచం ఏంటంటే ఒక నాయకుని ఏమన్నారంటే, ఇది మంది మాటవాడి కింద ఒక నాయకుని ఏమన్నారంటే, దాన్ని మీలో ప్రధాన దోషాలు ఉన్నాయి, ప్రధాన లోపాలు ఉన్నాయి, మీరు తగ్గించుకొని ఉన్నారు ఒక మీటింగ్ లో. అంటే ఆ నాయకుడు ఏమన్నారంటే, మహాత్మా గాంధీ గారు ఉన్న దోషాలు ఉన్నాయి 4 లక్షలు. అది ఏం చెప్పాలి, ఇంకే తగ్గించుకున్నానని చెప్పడానికి మాట్లాడి ఊరుకోవాలి. మహాత్మా గాంధీ గారు దోషాలు ఉన్నాయి అర్థం ఉందని మాట. మహాత్మా గాంధీ గారిని ఎవడో కాల్ చంపేశాడు, అయితే మనం కూడా ఎవరైనా కాల్ చంపేస్తే బాగుందని అనుకోవాలి మనం? అది మాటలకు అర్థం ఉందండి. వాళ్ళ కళలు వంటి మిమ్మల్ని మీరు చూసుకోకూడదు, మీ కళతోటి మీరు చూసుకోండి. ఎదుట వాళ్ళ కళలు వంటి మిమ్మల్ని మీరు ఎటువంటి వాళ్ళు మీరు చూసుకున్నంత కాలం మీరు ఎంత పుణ్యం చేసినప్పటికీ ఎన్ని జన్మలు వచ్చినప్పుడు మీ జ్ఞానం కలగదు కలగదు కలగదు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మ తెలియబడదు. కంగారు పెట్టడు, లోకాన్ని చూసి ఎవరైతే కంగారు పడడు, ఎవరైతే లోకాన్ని భయపెట్టడు, ఎవరైతే లోకాన్ని చూసి భయపడడు, ఎవరైతే లోకానికి శోభ పెట్టడో, ఎవరైతే లోకాన్ని చూసి శోభ పడడో, ఎవరైతే లోకానికి క్యూరి చేయడో, లోకం చేత క్యూరి చేయబడడో, వాళ్ళంటే నాకు చాలా ప్రియం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అర్జున అని భగవంతుడు వాసన చేసుకోవచ్చు. హర్షం, సంతోషం, అమర్షం, ఓర్వలేని తను ఒక మంది ఓర్వలేని తను ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అభివృద్ధిలోకి వస్తాను కొంతమంది ఓర్వలేదు, అదే ఓర్వలేని తన ఈలో ఉంది ఉందనుకో దాంట్లో విడుదల పొంది అది ఒక రోగలక్షణం సుమా అర్జున. ఎన్ని రోగాలండి, ఇప్పుడు మనకు రోగం ఉందనుకోండి, ఆ రోగం ఉంటే హాస్పిటల్కి మందు పుచ్చుకుంటాం, అదే ఎవరి వాడు బాగుపడుతున్నాడని ఓర్వలేంటాను నీలో ఉంటే అది జబ్బు సమా. క్యాన్సర్ జబ్బు శరీరానికి జబ్బు, ఈ ఓర్వలేంటాను అది నీ మనసుకు జబ్బు. ఆ జబ్బుకు మందుని తగ్గించుకోరా, అందులో విడుదల పొందు. నీ రోగానికి మందు ఏదైనా తెచ్చుకుంటున్నావు, నీలో ఓర్వలేనితనం అనే గుణం ఉంటే పెద్దల యొక్క మాటలు విని దేవుడికి సేవ చేసి గురువుడికి సేవ చేసి సత్పురుషుల యొక్క సహకారంతో నువ్వు మందు తిని ఆ గుణంలో ఆ చెడ్డ గుణం నుంచి బయటకు రా అర్జున. ఏమి మాకు లేవండి, మేము అందరం పరిస్థితి మీకు అందుకున్నాం. శరీరానికి రోగాలు ప్రమాదం లేదండి, వల్ల కదా తారిపోతాం. నా క్యాన్సర్ దెబ్బ వచ్చిందనుకోండి శరీరం తారిపోయి క్యాన్సర్ మెగలదు, శరీరంతో కూడా క్యాన్సర్ తారిపోతాం. నా గుండె దెబ్బ వచ్చిందనుకోండి నా గుండె కాలిపోతుంది, వలకాలు. కానీ వాళ్ళ ఎందుకనే గుండె దెబ్బ ఉందనుకున్నారు మనసులో గుణం వాటికి వల్లకాలు కాదు, ఏ కాటిలోనే కాదు. పోయి ఇంకో దేహాన్ని కలిగిపోతాను అది కూడా వస్తుంది, ఇంకో లోకానికి కలిగిపోతాను అది కూడా వస్తుంది. దేహాలు వస్తాయి, దేహాలు పోతాయి, మనసులు వస్తాయి, మనసులు పోతాయి, కానీ గుణాలు నాకు కూడా ఏ వల్ల కాదు. కొంతమంది ఏమంటారంటే ఆయన పిడకల్లో పెడితేనే కానీ గుణాలు పాడదు, అబద్ధం. పిడకల్లో పెట్టారు ఒళ్ళు కాదు కానీ మనసు కాదు. తోటి ఎముకలతో రక్తంతో శరీరం ఏదో లేచంలో లోపల గుణాలతో ఉన్న శరీరం శరీరం ఉంది, దాని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం నిద్రలో కాయల శరీరంలోకి పడుకుంటుంది. ఆ సూక్ష్మ శరీరం పనిచేస్తా అంటే నిద్రలో కళ్ళు వస్తాయి, ఆ సూక్ష్మ శరీరం కంటే పనిచేయకపోతే కళ్ళు రావు కారణ శరీరంలో. రాత్రి నిద్రలో సూక్ష్మ శరీరం వెళ్ళి కారణ శరీరంలో కలిసినప్పుడు బాగా నిద్ర పడుతుంది, కళ్ళు రావు. ఇది నిద్రత్వ కారణ శరీరంలోకి వెళ్ళి కలవకుండా సూక్ష్మ శరీరం పనిచేస్తాండి నిద్రలో కళ్ళు. కళ్ళు ఎలా వస్తే మన గుణాలు బట్టి కలవ. దేవుడిని చూపించండి ఉంటే అంట, రాత్రి మీరు నిద్రలో ఎవరైనా మనిషిని చూశారనుకోండి ఆయన చూపించనుకున్నారు, మీరు నాకు చూపించారు అది నేను నిద్రలో చూసే మాట నిజం అవ్వాలి, మీరు చూసే మాట నిజం. ఏ రామకృష్ణ పరమహంస ఉంటాడు దేవుని చూసేప్పటికి మీ మనకు ఎలా చూపించగలడు, మీరు చూపించగలరు నాకు. రాత్రి మీరు కళ్ళలో చూసిన సుబ్బారాయని మీరు చూసిన సుబ్బారాయి నాకు చూపించగలరు, మీరు చూపించలేదు. ఎందుకంటే నేను దేవుని చూశాను కూడా మాట్లాడచ్చు, నేను మీకు ఎలా చూపించగలను. అయితే ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్ళటానికి నేను సహకారం చేయగలను. కొంతమందికి ఏదైనా చిన్న మంచి జరిగితే వాళ్ళకి ఏదైనా చిన్న సంతోషం వస్తే పక్కరాని సంతోషం వచ్చేస్తాం. చిన్న మేలు జరిగితే సార్ అనుసుకోలేరు, అంటే కొంతమంది డబ్బు వచ్చినా చదువు వచ్చినా ఉంచుకోలేరు. కొంతమందికి కోటి రూపాయలు వచ్చినా అలా అని అలా ఏమి కదలేదు. కొంతమందికి ఏదైనా తీరు వచ్చిందనుకోండి, కొంతమందికి ఎకరా 40 లక్షలు పడినా పట్టుకోలేదు. ఇంకా ఆయన పట్టుకుని 40 పని వేసిందో 40 పని వేసిందో అది ఉంచుకోలేరు. 40 పంచి గంటలు వేస్తాడు, 10 గంటలు వేస్తాం. 60 బస్తాలు 12 40 బస్తాలు కదా, 60 బస్తాలు 12 అది అది చెప్పండి కదా, ఊర్చుకోమంటున్నాడు. 60 బస్తాలు 12 రోడ్డు ఎక్కొద్దంటున్నాడు, అందుకే తినండి. 60 బస్తాలు 12 రోడ్డు మీద పడి గంటలు వేయక 10 బస్తాలు 12 ఇంటికి కూర్చొని ఎవరు వద్దురా, ఆ 2 చెట్టలు వస్తున్నారు ఎవరు అర్జునని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ దిక్కని మనకి అర్జును మీద ఉంటుంది దిక్కేస్తున్నాడు, భగవంతుడి దిక్కి అని మన కోసే. కానీ అర్జున్ గురించి నుంచి మాత్రంలో కర్రలా అక్కడ పెట్టుకుని మాట్లాడాడు మీద దిగ్గాడు. భయంలోంచి ఉద్వేగం, ఉద్వేగండి మనసు యొక్క శోభ, మనసు యొక్క వికారం. కొంతమంది అస్తున్నారు మనసులో వికారాలు పడతా ఉంటారు. మనసు యొక్క వికారం నుంచి ఎవరైతే నిమిషం పొందుతున్నాడు, ఎవరైతే స్వేచ్ఛను పొందుతున్నాడు, అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం. అర్జున అనపేక్ష అపేక్ష ఏం పెట్టుకోవాలి, సోదర మహాశైలరా, ఎవరికైతే అపేక్ష అనేది లేదు వాడు జీవుడు కలవడం, ఎవరికైతే అపేక్ష అనే గుణం లేదు వాడు ఇష్టం వాడు జీవుడు కాదు. తన దేహానికి ఏమవసరం వాడు దక్కదు, తన ఇంద్రియాలకు అవసరాలు అంటే వాడు దక్కదు, తన మనస్సు యొక్క అవసరాలు వాడు దక్కదు, తన అహంకారానికి అవసరాలు దక్కదు, తన దేహం యొక్క అవసరాల కానీ తన మనస్సు యొక్క అవసరాల కానీ అతి విషయంలో కూడా అపేక్ష లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు అనపేక్ష అంటే అపేక్ష. మనం ఏమనుకుంటామంటే నా దేహం కూడా నేను చూసుకోకపోతే ఈ దేహం కూడా ఎవరు చూస్తాడో, నా దేహం కూడా నేను చూసుకోకపోతే ఈ దేహాన్ని ఇంట్లో తన సొంతం చూసుకుంటాను, నా దేహం పట్ల నేను అపేక్ష వదులుకుంటాను. అవి దేహం కాదు దేవాలయం, రమణమర్యాన్ని ఎందుకు పూజించాలి, కృష్ణుని శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, రామకృష్ణ పరమ శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, బుద్ధుడి యొక్క శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, అవి దేహాలు కాదు దేవాలయం. ఇక్కడ వాళ్ళ శరీరాలు మీరు వాళ్ళకి అదే చూపించుకున్నారు కాబట్టి ఆ దేహాలు దేవాలయం, మన దేహాలు శవాలయం. వాళ్ళ దేహాలు దేవాలయం, జ్ఞాని యొక్క దేహం దేవాలయం, అజ్ఞాని యొక్క దేహం శవాలయం. జ్ఞానం అంటే శివస్వరూపం, మనకి శివస్వరూపం. అజ్ఞానికి శవ దృష్టి, జ్ఞానికి శివదృష్టి. ఎవరు చందాలు తింటే చర్మ దృష్టి కలం వాళ్ళు చందాలు అన్నారు, ఎవరికైతే చర్మ దృష్టి ఉందో వాళ్ళు చందాలు. తన దేహం పట్ల కానీ, తన ఇంద్రియాల పట్ల కానీ, తన మనస్సు పట్ల కానీ ఏ రకమైనటువంటి అపేక్షలైన వాడు అనపేక్షుడు. శుచి, కొంతమంది శుచిగా ఉంటారు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. భగవంతుడు ఏమంటున్నాడు, బాహ్య శుద్ధవంతమంతా లోపల శుచి ఉండాలన్నాడు. ఉన్న బయట కలుపుకో లోపల కలుపుకో. నీ ఇల్లు ఏ విధంగా అయితే ఇప్పుడు పెట్టి చూస్తున్నావో, నీ ఒంటిని సత్య చేయడానికి అయితే కలుగుతున్నావో, అదే నీ మనస్సులో ఉన్న రాగద్వేషాలని కామక్రోధాలని వాటిని భక్తితోటి కలుగు, ఆత్మశుద్ధి చేయాలి. నా ఒంటి మీద దుమ్మడుతున్నాను, ఏమంటే సత్య కలుగుతున్నాను అని నా మనసులో ఏం పడతాను, రాగద్వేషాలు పడతాను, కామక్రోధాలు పడతాను, అది కూడా దుమ్ము లాంటిది. దేని పడ్డది మరి నీ మనసు మీద పడ్డది, నీ శరీరం ఏదైనా కడుక్కుంటున్నావు, నీ మనసు అలా కడుగుతావు. నీ శరీరాన్ని సత్య విధంగా అయితే అవసరం, నీ మనసును కలుపుకోవడానికి స్తోత్రం అవసరం, ప్రార్థన అవసరం, సహవాసం అవసరం, మంచి గ్రంథాల యొక్క పఠనం అవసరం, దేవుని కాదు. నువ్వు నీళ్ళతో ఏ విధంగా అయితే నీ శరీరాన్ని కడుక్కుంటున్నావు, ప్రార్థనతోటి సత్పురుషుల సహవాసం తోటి నీ మనస్సును కడుక్కో. ఏ పని చేసినా సమర్థం దక్షత అంటే సమర్థం. నువ్వు ఇంట్లో ఏ పని చేసినా సమర్థతగా ఉంటుంది. భగవంతుడు మనకి ఎవరికి ఏ పని అయితే అప్పచేశాడు ఆ పని శుచిగా చెయ్యి, శుభ్రంగా చెయ్యి, సమర్థవంతంగా చెయ్యి, నిన్ను మనస్సుతో చెయ్యి, రాగద్వేషాలు లేకుండా చెయ్యి, మన లోపాలు లేకుండా చెయ్యి, అలా చేస్తే నీ పట్ల కూడా నాకు ప్రేమ కలుగుతుంది. ఒక జిల్లా కలెక్టర్ కంటే మన దేశం ఇష్టం ఎవరైతే జాగ్రత్తగా శుభ్రం చేస్తాడు వారింటి భగవంతుడు ఇష్టపడతాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు అని కాదు, నువ్వు చేసిన పని శుభ్రంగా చేసి అది పెద్ద పని చిన్న పని. ఎవరి మాట అయితే మామూలు అజ్ఞాన దృష్టిలో ఒకడు తక్కువ వాడు ఒకడు తక్కువ ఆత్మకి ఎప్పుడు లేదు తప్పు. అన్ని జీవులను ఆత్మ సృష్టించినప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా తప్పు లేదు. ఉదాహరణ అంటే పక్షపాతం లేదు, శరీరానికి పక్షపాతం వస్తే అటువంటి కథలు. అదే మనసులో కంటే మన బుద్ధిలో కంటే పక్షపాతం అంటే కథ కాదు. మనసులో ఉన్న పక్షపాతం అంటే బయటపడు అందరి జీవుల పట్ల సమానంగా బ్రహ్మాస్త్రంలో ఎవరైనా పక్షపాతం ఉంటే మీరు అంత దూరానికి ఎంత దూరం వచ్చింది ఇది నేర్చుకోవడానికి, అంత దూరానికి ఎంత దూరం వచ్చింది ఇది నేర్చుకోవడానికి, పక్షపాతం నేర్చుకోవడానికి. గత వేద సర్వసాధిగా మన మనసులో దెండ పెట్టుకుంటాం. దెండ లేకుండా ఉండటమే గత వేద. మనసులో వికారం లేకుండా ఉంటాం, మనసును క్షోభ పెట్టుకుంటాం, అంటే భయం ఉండదు. భగవంతుడు ఏమంటున్నాడంటే భగవంతుని తెలుసుకోవడం భయం వచ్చేస్తాను కాబట్టి భయం తెలుసుకోవాలి. లోకంలో మనుషులందరికీ భయం ఉంటే మనిషికి భగవంతుని తెలుసుకోవాలి, భయం ఉన్నవాడు భగవంతుని తెలుసుకోవాలి. అంటే భయం ఉన్నవాడికి భగవంతుడు తెలియపడ్డాడు, నిర్భయం భయం ఉన్నవాడికి మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి భగవంతుడికి. మనకు భయం కలుగుతామంటే భయం కూడా మనస్సు యొక్క వికారం, మనస్సు యొక్క క్షోభ. ఎప్పుడైతే మనకు భయం కలిగిందో ఒకరు దుఃఖం వస్తాం, మీరు దుఃఖం వస్తామో భయం తెలుస్తాయి. కామాంధులకి ధనాంధులకి మనకి భగవంతుడికి తెలియదు. కామావేశంలో కోపావేశంలో భగవంతుడికి తెలియదు. ఎవరైతే కామక్రోధాల్లోంచి బయటపడుతున్నాడో వాడు ఈ లోకంలో ఉండగానే ఈ శరీరంలో ఉండగానే వాడు ముక్తిని పొందుతాడని భగవంతుడు వాసుదేవస్వామి ఐదు వచ్చాం నుంచి. సరసానికి మనం కాషాయ గుడ్డలు కట్టుకున్నామని ఈత అంటారు జనరల్గా, అది సాంప్రదాయం. కానీ ఈత అంటే ఎవరంటే నిరంతరం ఆత్మను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు. అంటే మీకు ఇంటి కాడ ఉన్నా ఎర్ర బట్టలు కట్టుకున్నా తెల్ల బట్టలు కట్టుకున్నా నల్ల బట్టలు కట్టుకున్నా నిరంతరము మీరు ఆత్మను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఇది వాళ్ళే నిజంగా సన్యాసం. ధనాన్ని సంపాదించుకోవడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడో, విద్యను సంపాదించుకోవడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడో అంతే కష్టం ఆత్మను తెలుసుకోవడానికి కష్టపడితే వాడికి ఆత్మ తెలుసు. ఆత్మను తెలుసుకోవడానికి నిరంతరం యత్నం చేసేవాడి రమణమూర్తి గారు ఏమన్నారంటే కోటను విడిచిపెట్టి దెబ్బలాడటంటే కోటలో ఉండి దెబ్బలాడమన్నారు, ఇల్లు విడిచిపెట్టి దెబ్బలాడటంటే ఇంట్లో ఉండే దెబ్బలాడమన్నారు. మేమందరం ఇంట్లో ఉండి జ్ఞానం సంపాదించాలండి, మీరేమో ఇల్లు విడిచిపెట్టి ఇలా సిద్ధం అవుతారండి మీరు అని భగవాన్ అడిగారు. అది భగవాన్ ఏమన్నారంటే ఇల్లు విడిచిపెట్టమంటారా, ఇల్లు విడిచిపెట్టి సన్యాసం ఇచ్చుకోమంటారా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెబుతున్నా. నేను ఇల్లు విడిచిపెట్టాలా ఇల్లు విడిచిపెట్టకూడదు నాకు సందేహం కూడా రాలేదు. నా దేహ ప్రారంభం అలా ఉంది కాబట్టి ఇల్లు విడిచిపెట్టి వచ్చాను. మీరు ఇల్లు విడిచిపెట్టేస్తారండి, అమెరికా వెళ్ళిపోతారు, లేకపోతే రష్యా వెళ్ళిపోతారు, లేదా స్వర్గానికి వెళ్ళిపోతారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళి మీ మనసు మీకు కూడా వస్తుంది, జయించవలసింది తెలియదు అంటారు మనసు. గత గత ఏ విషయం గురించి నువ్వు క్షోభపడదు. సర్వారంభ పరీక్షాది అంటే కర్మ అన్ని కర్మలు విడిచిపెట్టాను, అన్ని పనులు విడిచిపెట్టాను. ఇదేంటంటే నీకు అన్ని పనులు విడిచిపెట్టేస్తే ఎలాగా, అన్ని కర్మలు విడిచిపెట్టేస్తే ఎలాగా భగవంతు ఇదేం చెప్పడం అంటే ఉద్దేశం చెప్పమంటే చిన్న రహస్యం మీద అవసరం. సర్వ ఆరంభ పరీక్షాది అంటే సకామ కర్మలు అన్ని విడిచిపెట్టి నువ్వు ఫలితాన్ని కోరి పని చేస్తావు చూడు. ఆ పని నీ కామం కోసం నువ్వు చేసే పని ఉంచుకో, నీ ఇంద్రియాలు సంతృప్తి పట్టడం కోసం నువ్వు చేసే పని ఉంచుకో, నీ మనస్సును సంతృప్తి పరచుకోవడం కోసం నేను చేసే పని విడిచిపెట్టు, నీ అహంకారాన్ని ఉబ్బించుకోవడం కోసం నువ్వు చేసే పని విడిచిపెట్టు. నువ్వు ఫలితాన్ని కోరి పని చేస్తావు చూడు. ఆ పని కోరడం కోసం మనం పని చేస్తాం, కామం కోసం పని చేస్తాం, మన ఇంద్రియాలు తృప్తి కోసం పని చేస్తాం. ఈ పనుల వల్ల నీచమైన జన్మలు, నీచమైన శరీరాలు, నీచమైన లోకాలు, నీచాతి నీచమైన పరిస్థితులు నువ్వు జన్మిస్తావు అర్జున. ఈ సకామ కర్మల కనుక విడిచిపెట్టకపోతే, ఈ కామ్యకర్మల కనుక విడిచిపెట్టకపోతే, కోరికలతో చేసే పనుల కనుక విడిచిపెట్టకపోతే, నీచమైన లోకాలు, నీచమైన శరీరాలు, నీచమైన జంతు జన్మలు నీకు భవిష్యత్తులు నీ కోసం కనిపెట్టుకున్నాయి సుమా అర్జున. నడమో కోరికలతో చేసి ఏ కర్మనకైతే నీ ముక్కు పట్టుకుంటుంది, నీకు ఉరితాడవుతుంది. ఈ సకామ కర్మ నిన్ను వెంటాడుతుంది, వెంటాడు 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 నిన్ను బట్టలు చేసే వరకు ఆ కర్మ విడిచిపెట్టుకుంటున్నాడు వాసుదేవ. మీరు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే మిమ్మల్ని నమ్మమని నేను బతిమాలటం. నీ హృదయానికి పట్టించుకోరా, నీ న్యూస్ పేపర్లో రాసి వార్తాపత్రికలో రాసి మాటల కన్నా విలువైన భగవంతుడు చెప్పిన మాటలకు నీ విలువరా, నీ విలువ కూడా అమ్మలు ఆ మాటలకు ఇచ్చే విలువ కూడా భగవంతుడు చెప్పే మాటలకు నీ విలువరా, నీ అమ్మగారు, నీ నాన్నగారు, నీ అత్తగారు చెప్పే మాటలకు ఆ మాటలు విలువ కూడా మీరు భగవంతుడు చెప్పే మాటలకు నీ ఇవ్వరా. భగవంతుడు నీకు బంధువు కాదా, భగవంతుడు నీకు స్నేహితుడు కాదా, భగవంతుడు నీ స్నేహితుడు కోరడా, ఎందుకు మీరు భగవంతుడికి దూరం అని, ఈ దేహానికి సంబంధించిన బంధువులు దగ్గరని, ఈ దేహానికి సంబంధించిన స్నేహితులు మనం దగ్గర అనుకుంటున్నాం, భగవంతుడికి దూరం అనుకుంటున్నాం. యథార్థం చెప్పాలండి, దేహానికి సంబంధించిన బంధువులు దూరం, ఈ దేహానికి సంబంధించిన స్నేహితులు దూరం. మన శ్రేయస్సు కోరేవాడు, నిరంతరం మనం కూడా ఉండేవాడు, ఈ జన్మ జన్మలకి స్నేహం తగినవాడు, జన్మ జన్మలకి బంధుత్వం తగినవాడు, మనకి అతి సమీపంగా మన క్షేమాన్ని నిరంతరం కోరుతూ మన ఎడబాటు కోరకుండా మనకు కూడా ఉండేవాడు, సత్వం కూడా ఉండేవాడు ఒక భగవంతుడి ఒక. అటువంటి భగవంతుడు చెప్పిన మాటలు కూడా మీరు నమ్మరా? అటువంటి భగవంతుడు చెప్పిన మాటల మీద కూడా మీకు గౌరవం లేదా? భగవంతుడు చెప్పిన మాటల మీద గౌరవం లేనప్పుడు ఆ మాటలు మీరు ఎలా ఆచరిస్తారు? భగవంతుడు చెప్పిన మాటల మీద మీకు గౌరవం ఉంటే ఆచరించాలనిపిస్తుంది, కనీసం గౌరవమే మన ఉదయం లేనప్పుడు మీరు ఎలా మటుకు ఆచరిస్తారు? మిమ్మల్ని ఆచరించమని చెప్పడం నేను మన నాకు మటుకు న్యాయమా? మీకు కనీసం గౌరవం లేదు, భగవంతుడు చెప్పిన మాటల మీద మీకు ఆప్యాయత లేదు, కనీసం గౌరవం లేదు, గౌరవం లేనప్పుడు మిమ్మల్ని ఆచరించమని ఎలా చెప్పి నేను మటుకు చెప్పడం న్యాయమా? ఇది ధర్మమా? ఇది ఉచితమా? సర్వ ఆరంభ పరీక్ష నిలిచినట్టుగా కై లేకుండా కామ్యకరమైన ఉండిపోతూ, నువ్వు కామ్యకరమైన గుర్తిపెట్టవా, నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అది నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పొజిషన్ ఉన్నా సరే, పోస్ట్ ఏదన్నా కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కాదు, నీ వృత్తి ఏదన్నా కాదు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నప్పుడు నువ్వు కామ్యకరణ చేసావా, నిన్ను వెంటాడుతున్నాడు భగవంతుడి వాసు. ఈ వేల న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్, ఈ వేస్ట్ పేపర్లకి న్యూస్ పేపర్లకు విలువ కూడా భగవంతుడు చెప్పిన మాటలు నువ్వు ఏది లోకం అని లోకం అంటే దుఃఖాలు అన్నాడు భగవంతుడి వాసు. ఇవి అనిచ్చి మన ఇలాంటి దేహం రేపు కనపడదు. 100 సంవత్సరాలు ఉన్న మనిషి ఎవరైనా కనిపిస్తున్నారా? ఇంకో 100 సంవత్సరాలు ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న దేహాల్లో ఒక దేహం కనిపిస్తుంది, మన అందరికీ తల దేహం అండి. ఇంకో 100 సంవత్సరాలు వచ్చి ఈ కాపాడు జీతాపంలో కూర్చొని చూస్తే ఇందులో ఒక దేహం కనిపిస్తుంది. ఇవాళుండే రేపు పోయి దేహానికి ఇచ్చే విలువ కూడా మనసుకి ఇవ్వద్దా? ఇవాళండి రేపు పోయి దేహానికి వచ్చే కనీసం దేహానికి ఇచ్చే విలువ కూడా జ్ఞానానికి ఇవ్వద్దా? ఈ దేహానికి ఉన్న విలువ, ఈ ఇంద్రియాలకు ఉన్న విలువ, ఈ మనసుకు ఉన్న విలువ కూడా లేదా జ్ఞానానికి? నువ్వు ఏ వృత్తి చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఏ పోస్టులో ఉన్నావు అన్నది ప్రధానం కాదు, నీ జన్మ వచ్చినందుకు జ్ఞానం వచ్చిందా లేదా? జన్మ వచ్చినందుకు నువ్వు జ్ఞానం సాధించావు లేదా అది ప్రధానం. కానీ జ్ఞానం లేకుండా జన్మను విడిచిపెడితే, జ్ఞానం రాకుండా శరీరాన్ని విడిచిపెడితే ఆ మనిషి అనుభవించే నష్టం ఎంత ఉంటుందో నేను లెక్క కట్టి చెప్పలేనున్నాడు బైబిల్లో యేసు. నన్ను లెక్కలు కట్టను అడగండి. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించకుండా జన్మను విడిచిపెడతాడో, దేహాన్ని విడిచిపెట్టేస్తాడో, వాడు అనిపించే నష్టం ఎంత ఉంటుందని మీరు నన్ను లెక్కలు కట్టి చెప్పమని, కానీ లెక్కలు కట్టి చెప్పలేను. వాడు అనిపించే నష్టం లెక్కలకు కూడా అందుకన్నాడు యేసు. నువ్వు కోరికలతో పనులు చేస్తున్నావు కానీ నీకు తెలియటం లేదు, ఈ కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు, కానీ ఈ పనులన్నీ కూడా నీ నరాలను పట్టుకుంటాయి, నీ ఎముకలను పట్టుకుంటాయి. అవి వల్ల కాళ్ళు నీ ఎముకలను కాల్చిన, నీ ఎముకలను పట్టుకున్న సంస్కారాలు కాలు ఆరంభ పరిచయాలు కామ్యకరణ చేయకుండా నిస్వార్థంగా ఈపని చేసి నిస్వార్థంగా స్వార్థంగా ఈపని చేయడం అన్ని పాపాలలోకి గొప్ప పాపం స్వార్థం. స్వార్థానికి మించిన పాపం, పాపం పాపం అంటే స్వార్థమే పాపం, స్వార్థానికి మించిన పాపం అంటే ఈ లోకంలో ఉండే పరలోకం. మన జీవితంలో స్వార్థాన్ని మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి ఎవరైనా ప్రేమించాను, నన్ను నేను మర్చిపోయి ఎవరికైనా సహాయం చేశాను, నన్ను నేను మర్చిపోయి ఎవరికైనా ఒక మంచి మాట చెప్పానా, నన్ను నన్ను మర్చిపోయి నేను మీకు జ్ఞానం ప్రసాదించడానికి దేహాన్ని ఎవరైనా ఖర్చు చేశాను, ఏ పని చేసిన స్వార్థం కోసమే కలిగి స్వార్థం లేకుండా ఎవరైతే కర్మతోడు భగవంతుని పూజిస్తున్నాడు వారికి మోక్షం. కర్మతోడు ఆరాధించండి, మీరు భగవంతుని పువ్వులతో ఆరాధించడం నేర్చుకున్నారు, పద్యాలు చదివి స్వార్థాలతో భగవంతుని ఆరాధించడం నేర్చుకున్నారు, స్వార్థం లేకుండా పని చేసి పని చేసి ఆ రకంగా పని ద్వారా భగవంతుని ఆరాధించడం నేర్చుకోండి, అప్పుడు మీకు అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సర్వ ఆరంభ పరిచయాలు ఎవరైతే ఈ కామ్యకర్మలు అన్నింటినీ సమూలంగా ఎవరైతే విడిచిపెడుతున్నాడో, నాకు భక్తుడై ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించడం మనకు ప్రయోజనం, దాన్ని ప్రేమించండి, దాన్ని ప్రేమించండి, నన్ను ప్రాణం తీసేస్తాడు భగవంతుడు. ఎందుకు ప్రేమించాలి భగవంతుని అని జనరల్గా ప్రశ్న వస్తాం, ఎందుకు ప్రేమించాలి? నా అజ్ఞానానికి దూరం ఉండటం కోసం భగవంతుని మనం ప్రేమించే కొద్ది మనకున్న బలహీనతల నుంచి, మనకున్న పాపాల నుంచి, మనకున్న లోపాల నుంచి, మనకున్న వీటిని దూరం అవుతాం కాబట్టి భగవంతుని మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? నన్ను ప్రేమించండి, అదేంటి నన్ను సిగ్గు ఉండదు, అలాగడి చేస్తాను తప్పు కదా, అదేంటి భగవంతుడు అలా అడగొచ్చాను, ఎవరు నన్ను ప్రేమించండి, నా ఇంటి భక్తిగా ఉండండి, నన్ను నాకు పూజ చేయండి, ఇదే ఆయన ఆయన భగవంతుడు సిద్ధమైంది, నన్ను ప్రేమించండి, నాకు ఇష్టమైన పని చేయండి, నన్ను సంతోషపెట్టండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాడు, ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు అడుగుతున్నాడు. ఆయన ప్రేమించడానికి ఏం లాభమా? జ్ఞానికి ఎంత కష్టపడి పని చేసిన వాడికి వచ్చే లాభం లేదు, పని చేయకుండా పని నుంచి పెట్టినంత మాత్రం అతనికి వచ్చే నష్టం లేదు. పని చేయటం వల్ల జ్ఞానికి లాభం లేదు, పని విడిచిపెట్టడం వల్ల అందుకే నష్టం లేదు. లాభ నష్టాలతో జ్ఞానికి సంబంధం, జ్ఞానికే సంబంధం లేదు, భగవంతుడితో సంబంధం లేదు. ఈ 3 లోకాల్లో నేను పొందవలసిన వస్తువు ఒకటి లేదు, కానీ నేను పని చేస్తూనే ఉన్నాను భగవంతుడు వాసులు చూస్తామని. ఈ 3 లోకంలోనే కాదు, ఈ 3 లోకాల్లో నేను పొందవలసిన వస్తువుంటూ, నాకు కావాల్సిన వస్తువుంటూ లేనే లేదు, అయినప్పటికీ నేను పని చేస్తూనే ఉన్నానండి భగవంతుడు వాసులు. ఎందుకు ఆయన ప్రేమించాలి మనం?
ఇది ప్రకృతికి దూరం ఉండడం కాదు, ఇంద్రియాలకు దూరం ఉండడం కాదు, ఈ మనసుకు దూరం ఉండడం కాదు, మనల్ని బంధిస్తున్న మన అజ్ఞానాన్ని దూరం అవ్వడం కోసం మనల్ని భగవంతుని ప్రేమించమని అడుగుతున్నాను. బతి మార్చుకుంటుంది, మనం ప్రేమించండి. ఏ అధ్యాయంలోనికి జ్ఞాపకపరిస్తే, ఏ అధ్యాయంలోనికి స్ఫురిస్తే నన్ను ప్రేమించండి. నాకు భక్తుడవుగా, నువ్వు యోగులుగా భక్తులుగా నన్ను మర్చిపోవద్దు, సదా నన్ను స్మరించండి, స్మరించండి. ఎందుకు అడుగుతున్నానంటే మనలో ఉన్న గురికిని బయట తెలిసేది ఆయన నామాన్ని స్మరిస్తుంటే మన హృదయాన్ని తంట కుప్పలకు నిప్పు, అది కోప, అది రోప. ఎవరైతే భక్తుడు కలుగుతున్నాడో, ఎవరైతే కామ్యకర్మను విడిచిపెట్టిన వాడిని మటుకే నాకు ఇష్టడు. కామ్యకర్మను ఎవరైతే విడిచిపెట్టారో వారి మాత్రమే వాడు ఇష్టడని, వాడు మాత్రమే నాకు ఇష్టం. కర్మలు అంటే ఉంటాడు, భగవద్గీతలో కూడా కర్మ చేయమని చెప్పాడండి. అలాగే నేను కర్మ చేస్తున్నానని చెప్తే గురు చేసి కర్మ ఏంటి, భగవద్గీతలో చెప్పిన కర్మే. భగవద్గీతలో ఏ రకంగా ఏం చేయమన్నాడు, పని వీళ్ళు చేసి పని ఉంటాడు. భగవంతుడు కూడా చెప్పాడండి భగవద్గీతలో పని చేయమని, మేము అలాగే వీళ్ళు ఎలా చేస్తున్నారు పని. భగవంతుడు చెప్పిన ప్రమాణం ఏంటి, వీడు చేసి పని
ఉంటాడు.
నువ్వు సంతోషపడకు, నువ్వు ఏ విషయంలోని సంతోషపడకు అంటే ఏలాటైతే ఎక్కడ వచ్చింది అనుకోండి, మీకు అనుకోని మాట వచ్చింది, మీ బాధ్యం మీ దేవ బాధ్యంలోని ఏలాటైతే ఎక్కడ వచ్చింది అనుకోండి, సంతోషపడతాను. నీకు లక్ష రూపాయలు లాటైతే ఎక్కడ తగిలింది అని వార్త వచ్చింది అనుకోని మాట వస్తుంది. నీ మనస్సు ఈ వర్తమానం తెలియక ముందు ఎలా ఉందో తెలుసు మాట. సర్దార్ పటేల్ గారు ఒకసారి కోర్టులు వాదిస్తారు, కోర్టులు వాదిస్తాడు అని భార్య చచ్చిపోయిందని తెలిపా. నేను కోర్టులో ఉన్నాడు, భార్య చచ్చిపోయిందని తెలిపా. అది వెళ్ళిపోయాను చదువుకున్నాను కాగితం చేసేది వాళ్ళని చూసి ముఖంలో కానీ మనసులో కానీ ఏం వికారం కనపడేది మార్పు కానీ తన మనకి చిన్న కష్టమైన మాట అంటేనే రక్తపోటు వచ్చేస్తే ముఖంలో మార్పు వచ్చేస్తుంది, పళ్ళు అడబడిపోయి ముసలు కొట్టే పదేళ్ళకి తన భార్య చచ్చిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది, కోర్టులు వాదిస్తున్నాడు కూర్చుంది, వాళ్ళని చేశాడు కూర్చుంది. ఆ జడ్జి గారు అడిగారు ఏంటంటే మధ్యలో నీకు తెలుసు అబ్బాయి ఏం లేదు నా భార్య చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చింది వెళ్తానని పని చూస్తారు, ఆరు భార్య పెట్టిపోతే మంచిది కాదని చూశారు వాళ్ళు కర్మ అంటే అంత మాత్రం చేయాలి. తన భార్య మీద తనకు ప్రీతి లేదనుకోకండి, మీరు అది అని పొరపాటు మరి వికారం కలగలేదు అతను. అంటే మీకు అనుకోని మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఏదైనా మంచి జరిగినప్పటికీ మీరు పొంగిపోకండి, సంతోషపడద్దు. మీరు సంతోషం కూడా మనసులో ఒక వికారమే, దుఃఖం కూడా మనసులో ఒక వికారమే, ద్వేషం కూడా మనసులో ఒక వికారమే, భయం కూడా మనసు యొక్క వికారమే. ఇవన్నీ మనసులో ఉన్న దోషాలు, మనసు యొక్క వికారాలు. అది మళ్ళీ చెప్పేదండి, నీకు మైండ్ అన్నట్టే చెప్పిన తప్పదు. ఒక కుదిరి ఉంటారు కదా నాకు ఈ మధ్య దండెట్టుకున్నాను అంటే, అది అది ఎవరు ఒంటరి గారు ఉన్నాడు ఉంటామంట, ఒక్కడో ఉన్నా సరే కుదిరి ఉంటుంది అంటాడు. అంటే ఏంటి ఆడు మైండ్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తాడు, పక్క వాళ్ళు ఎవరు ఏం చేద్దాం, ఒంటరిగా ఉన్నా సరే మరి నాకు కుదిరి ఉంటుంది అంటే ఈ మధ్య దండెట్టుకున్నానండి దుఃఖం వచ్చారు. నువ్వు దండెట్టుకున్నామని చెప్తే ఆడు మైండ్ అది దండెట్టుకుంటాడు. జ్ఞాని లక్ష మంది మధ్యలో కూర్చున్నప్పుడు శాంతం ఉంటాడు, ఇంకా ఎవరు మనసు లేదు. కొంతమంది జనాలు చూస్తే పోయి వాళ్ళకున్న బట్టి ఉండిపోతుంది అని చెప్తాం. మీరు దేహ పారాధాన్ని బట్టి జరగవలసింది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఫలితాలు రావచ్చు, మీరు ఒక ఛాన్స్ చిన్న పని చేసినా పెద్ద ఫలితం రావచ్చు, అప్పుడు మీరు ఏం గర్వపడకండి, సంతోషపడకండి. అది కూడా ఒక మానసిక వికారం అంటున్నాడు ప్రజలు కూడా. ఈ ప్రజలు అనేది కూడా ఈ మెంటల్లో మైండ్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు భగవంతుడి వాసులు. నాకు ఎవరిని ద్వేషించకండి, నా గురిష్యతి అంటే మీరు ఒకసారి మనకు అక్కర్లేని గొడవ వచ్చి మీద పడతా ఉంటాం. నా చెవులు కూడా వినకూడని మాటలు ఎవరో ఒకరు మనం అంటూ ఉంటారు, మనకు నష్టం కలిగించే పనులు కూడా ఎవరో ఎవరు చేస్తుంటారు. అప్పుడు కూడా మీకు ద్వేషం రాదు, సంతోషం ఏదైనా అయితే రికారము, ద్వేషం కూడా మనసు యొక్క రికారం. మరి ద్వేషించి ఎవరిని ద్వేషించండి, మీరు ఎవరిని ద్వేషించకండి. అంటే ఎవరైనా మీకు అపకారం చేసినప్పటికీ వాళ్ళని ద్వేషించకండి అని చెబుతున్నాడు. నా కోసం భగవంతుడి కోసం విడిచిపెట్టండి, మీరు నాకు అపకారం చేసినప్పటికీ భగవంతుని నన్ను అడుగుతున్నాడు కాబట్టి భగవంతుడి కోసం విడిచిపెట్టండి. మనం ఈ పుస్తకం చదువుకోండి, ఎవరు పరిస్థితి నా సొంతం, నేను ఇంటి పట్టి పోతాను, ఈ పుస్తకం మీరు ఎక్కడతారన్నా, ఈ పుస్తకం మీరు జిల్లు వచ్చి పెట్టుకోవాలని నాన్నగారి పుస్తకం అంచడానికి పట్టించారు. ఈ పుస్తకాన్ని కింద పడేస్తాను అనుకోండి ఎవరైనా నాన్న. అదేవిధంగా భగవంతుడు నా దేహ ప్రారంభాన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టినా కానీ పుస్తకం ఏదైతే నాన్న దెబ్బరాదు, నేను కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో భగవంతుడు నన్ను పెట్టినప్పటికీ నేను ఈశ్వరుని ఎదురు తిరగకుండా ఈశ్వరుని శరణాలు చేయండి, ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటావు, ఈ మనసును ఎలా ఉపయోగించుకుంటావు, ఈ పనిముట్ల కింద గుళ్ళల కింద నువ్వు ఉపయోగించుకో, నీ సంకల్పం నెరవేరుగాక. నా సంకల్పం నెరవేరినా నెరవేరకపోయినా, నా కోరిక నెరవేరినా నెరవేరకపోయినా, నా దృష్టి నెరవేరినా నెరవేరకపోయినా, నీ సంకల్పం నెరవేరుగాక, నీ యొక్క దృష్టి నెరవేరుగాక, నీ హృదయంలో ఉన్న విషయాన్ని నెరవేరుగాక అని భగవంతుని నీ సంకల్పం నెరవేరుగాక, నా సంకల్పం నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు అని పూర్తి శరణాలకు ఎవరికైతే పొందాడు భగవంతు పట్ల వాడి మీద ఆయన భగవంతుడి యొక్క కరుణ వచ్చు. మీరు భగవంతుని నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కూడా మీరు తొందరగా మోస్తాను కూడా, మీరు నిజం చెప్తాను నాకంటే మీరు అందరూ మోస్తాను ముందండి. ఇంకా మేము బలకట్టండి, బలకట్టని చదువుతుంది కానీ బలకట్టు మీద అనేది దాటి వెళ్తూ ఉంటారు. ఆ బలకట్టు ఎక్కడ ఉందంటే ఏ రోజు చూసినా ఏ సంవత్సరం చూసినా అక్కడ ఉంటుంది. నా బతుకు కూడా బలకట్టు. ఆ బలకట్టు మీద దాటిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఎంత మళ్ళీ వేలాది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, లక్షలాది మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అంటే మేమేదో మీకంటే ముందు బాగుపడిపోతామని మీరు అనుకోవద్దు. మాకంటే మీరే ముందు బాగుపడతారు, మాకంటే మీరే ముందు మోస్తాం. నేను ఇరుకు దూరమైన పడి ఉన్నా, మీరే ముందు విశాలమైన దూరం ద్వారా మీకు కూడా ఎక్కువ ఒడిగోతుంది. మీ సంతృప్తి కోసం నేను ఈ మాటలు చెబుతున్నాను. కానీ నా హృదయాన్ని చల్లగించి, నా హృదయాన్ని చెదిరించి మాటలు వస్తున్నాయి. నాకు తెలిసి ఈశ్వరుడు తెలుస్తాను ఎందుకు. నేను చెప్పే మాట హృదయపూర్వకంగా చెబుతున్నాను, అది నీ సంతోషం కోసం చెబుతున్నాను. నేను ఈశ్వరుడు తెలుస్తాను, నీ గౌరవం, నీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నాక నేను ఈ మాటలు చెబుతుంటే నాకు ఒక్క మాట పడి ఈశ్వరుడు ఈశ్వరుడు ప్రీతి కోసం నేను ఈ మాటలు చెబుతుంటే నాకేమన్నా నన్ను మాటలు పడతాయి. కానీ నీ గౌరవం కోసం, నీ యొక్క గొప్పల కోసం నేను ఈ మాటలు చెబుతాను. నాకు నీ గొప్పల వల్ల నాకు చెప్పలు వస్తాయి కానీ నా మోక్షం కాదు. అసలు భక్తి అనేది అకారణంగా ఉండాలండి. కొంతమంది ఇంట్లో ఏదైనా కష్టాలు ఉంటే బతకలేదు, గొప్పని అమ్ముతారు కానీ అకారణంగా రావాలి. అటువంటి మీరు ప్రేమిస్తున్నారు కారణం నాకు కనపడకూడదు, వాడికి ముఖ్యం. కొంతమందికి ఇంట్లో సంకటం వస్తే వెంకటరమణ జ్ఞాపకం అంటారు. ఇంట్లో సంకటం రావాలి, ఇంట్లో సంకటం రాకుండా వెంకటరమణ జ్ఞాపకం రావాలి. ఒక కారణం వల్ల భక్తి కలిగిందని తప్పని ఏంటంటే వ్యాపార భక్తి. కారణం వల్ల కానీ భక్తి కలుగుతుంది, భక్తి కాదని అన్నాం, అది వ్యాపార భక్తి, బిజినెస్. నా చోటు దుఃఖం కూడా పడుకెళ్ళాలి. మీరేం దేనికి దుఃఖపడుతున్నారు? ఏది జరిగినా జీవితంలో ఏది జరిగినా అంత ఈశ్వర సంకల్పం ఉంటుంది. మీరు దుఃఖపడితే మనసు శరీరం ఉండిపోయి ఈ రెండు పనిముట్లు మనకు మోక్షాన్ని సంపాదించుకోవడం కోసం ఈ దేహము ఈ మనసు మనకు పనిముట్లు. మనకు ఎక్కువ దుఃఖం వస్తుంటే ఈ శరీరం మనసు ఈ రెండు పనిముట్లు పాడైపోతుంది. ఎటువంటి సంఘటన జరిగినా సరే దుఃఖం రాదు. స్వామి వివేకానంద అన్నారు, మీకు ఎప్పుడైనా కష్టం వస్తుందో దుఃఖం రాదు. దొనపోతున్న ఏదైనా వాళ్ళకి దొనపోతు చేయండి. స్వామి వివేకానంద ఏమిటి అంటే మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, నాకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందని రావడం దొనపోతే మీరు ఏక వారిని వస్తుంది. నేను దొనపోతున్నాను అన్నారు. దున్నపోతున్న ఏకల వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది, దున్నపోతుకి ఎలా ఉంటుందో, నాకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే దుఃఖాలు, నాకు వచ్చే నష్టాలు ఇవన్నీ అతీతి అన్నాడు స్వామి వివేకానంద. ఆంబోతులకి తాగుబోతులకి దూరంగా ఉండాలని చెప్తారు కదా. ఆంబోతుల దగ్గరికి వెళ్ళగలరు, తాగుబోతుల దగ్గరికి వెళ్ళరు. తాగుబోతు అకారణంగా తీసేస్తారు మనం. అందులో ఆంబోతుల దగ్గర తాగుబోతుల దగ్గర దూరంగా ఉండమని చెప్తారు. నకాంక్షది ఏమి కోరవుతాను, ఏమనుకున్నారు కోరకపోతే ఎలా ఉండే మా పనులు ఎలా అవుతాయంటారు. కోరకపోయినా మీ పని అయిపోతుంది. డిజైన్ తగ్గనాడు జీవిస్తాయి. మనం అందరూ అరుణాచలం వెళ్ళాలని కోరుకున్నాం. అయిన తర్వాత మొదలు ఏం చేశాడంటే మెడ్రాస్లో కూడా కారు రెడీ చేయించాడు. అంటే భక్తులు ఏమి నేర్పు కలగకూడదని ఇక్కడ రైల్వేలో భక్తులను రిజర్వ్ చేశాం, మెడ్రాస్లో కార్లు రైలీ చేశాం, 3,000 రూపాయల ముందే రమణాశ్రమానికి కట్టారు, బిల్లింగ్ కేటాయించాం, శుభ్రంగా అక్కడ ఏంటంటే ఇబ్బంది పడకూడదని మన ప్రయాణం అందరూ కోరుకుంటే పని అడగడం. చివరికి గీతాభవనం చెప్పాం. డాక్టర్ గారికి అరుణాచలం మీద కంటే గీతాభవనం మీద ఎక్కువ ప్రేమ పల్లెపల్లాక్షడం. ఎందుకంటే కాపారం గీతాభవనంలో నేను గవర్నమెంట్ ఏదో ఉపన్యాసం క్యాసెట్ సినిమా చూస్తా రోజుగా క్యాసెట్ అని చెప్తాను. మా ఇంటి కొన్ని దిగుతా రోజున ఏమన్నారంటే ఇలాంటి అరుణాచలం ప్రయాణం వేస్తున్నాం అన్ని బాగున్నాయి కదండి, కాపారం గీత ఉపన్యాసం చెడిపోతాను అన్నాడు అన్నారు పాపం. ఆయన చెడిపోయింది మన కలిసి, మనకు అరుణాచలం వెళ్ళాలన్నా వెళ్ళదు. కానీ కాపారం గీతాభవనం రావాలి, గీతాభవనం రావాలి అన్నట్టు ఆయన చెప్పారు. ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రార్థమును అనుసరించి నడిపిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రార్థమును అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. ఎవరికి ఎప్పుడు జరగాలని జరుగుతూ ఉంటుంది, ఇంద్రుడి యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈశ్వరుడు వారిని ఆడిస్తూ ఉంటాడు. ఇదంతా ప్రపంచంలో ఒక వేళ ఇది ఒక మన ఇండియాలో రెండు పనులు చేసి జగన్ ఉందంటే మార్పు. నేను రెండు పనులు చేస్తాను అంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిజంగా కొంతమంది కళ్ళు చూసిన ఎంతో పూర్వత్వం కనిపిస్తుంది, కొంతమంది కళ్ళు చూస్తే దేవా మీరు బుద్ధి యొక్క కళ్ళు చూడండి, భగవాన్ కళ్ళు. కొంతమంది లోపల ఎంత నిలుస్తుందో, లోపల ఎంత ద్వేషం ఉందో, లోపల ఎంత అసూయ ఉందో, లోపల ఎంత కక్ష ఉందో ఆ కళ్ళు చేసి చూస్తాను. ఆ కళతో మనం చూపిస్తారా, మన దూరత్వంలో మన కళలో కనిపిస్తా ఉంటుంది. మన హృదయాలు దేవతలు ఉన్నాయా కళలో? ఎవరి హృదయం అయితే దైవుల హృదయం, అదే ధనం చేసే దేవాలయం. మీ గుళ్ళో దేవుడు ఉండడు, మీ హృదయంలో దైవం చేసిన హృదయం ఉంటాడు. ఇంద్ర స్థితిని మౌని ఎవరైతే సమానంగా చూసుకుంటున్నారో నిండని స్థితిని మౌని మౌనంగా ఉంటున్నాడు. మాటలు వెండి మౌనం బంగారు, మాటలు వెండి మౌనం బంగారు. ఏదైనా ఒక వస్తువు మీద లేదా ఒక ఇంటి మీద ఒక ఊరి మీద ప్రత్యేకమైన అపేక్ష పెంచుకుంటే అది కూడా బంగారు. సదర మహాశయ ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక ఊరి కాదు, ఒక దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఎవరికైతే తన కుటుంబంగా భావిస్తున్నారో వారి మహా అలా ఎవరైతే భావించవచ్చు. కూడా తిరుమతిని ముఖ్యమైన బుద్ధి, చిరుమతిని ముఖ్యమైన బుద్ధి ఉండాలి, నిర్మలమైన బుద్ధి ఉండాలి, ఏకాగ్రమైన బుద్ధి ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చలమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి, పరమ మిత్రమైన బుద్ధి. అంటే ఎవరికైతే నిశ్చలమైన బుద్ధి ఉందో, ఎవరికైతే నిర్మలమైన బుద్ధి ఉందో, ఎవరికైతే ఏకాగ్రమైన బుద్ధి ఉందో, ఎవరికైతే ఒంటరి బుద్ధి లేదో వారి మటుకే ఈశ్వరుని సాధించారు, వారికి మటుకే జ్ఞానం. ఎవరి బుద్ధి అయితే శుద్ధి అయిందో, ఎవరి బుద్ధి అయితే నిర్మలంగా ఉంటాడో, ఏకాగ్రంగా ఉంటాడో, పవిత్రంగా ఉంటాడో, కలివిడంగా ఉంటాడో, అటువంటి బుద్ధి గెలవాలంటే నాకు చాలా ఇష్టమైన మీ దేహానికి ఇచ్చే గౌరవం కూడా మీ బుద్ధికి ఇవ్వరా, ఇంటికి ఇచ్చే గౌరవాన్ని కూడా మీ బుద్ధికి ఇవ్వరా, మీరు దొరుకునే బట్టలకు ఇచ్చే గౌరవాన్ని కూడా మీ బుద్ధికి ఇవ్వరా,
మీరు అలంకరించుకునే వస్తువు ఇచ్చే విధులు కూడా మీ దిద్దికి ఇవ్వరా. మీరు ధర్మామృత విధానం యథోక్తం భయపడితే ఎంతవరకు మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం? ఇది అమృతం చేస్తున్నా. ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలు అమృతం భగవంతుడు చెప్తారు, నేను చెప్పడం లేదు భగవంతుడు చెప్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్న మాట సామాన్యం కాదు, అమృతం. అమృతం మృతం అంటే చనిపోయి, మృతం అంటే చనిపోయి, అమృతం అంటే చావు లేదు. దేనికి చావు లేదు? ఆత్మకు చావు. ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలు ఆచరిస్తే, ఇంతవరకు మనం చెప్పిన మాటలు మనం గౌరవిస్తే అమృతంతో సమానం ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాయి. అంటే అమృతంతో సమానం మాత్రమే భగవంతుడు వాస్తవం చేస్తాం. మాటలు కాదు, అమృతంతో సమానం. ఇంకేత అమృతం ధర్మం. ఇంతవరకు నేను చెప్పిన మాటలు ధర్మం. ఇదే ధర్మం సర్వ మహర్షి. మీరు మెడలో పెట్టుకునే వస్తువులు ఎంత మీరు వస్తున్నారో కనీసం ఈ మాటలు కంటే ముందు కూడా మీ బంగారాన్ని మీరు దాచుకుంటున్నారే, అరే ఈ మాటలు మీరు దాచుకోరా. మీ బంగారాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటున్నారే, అరే ఈ మాటలు మీరు జాగ్రత్త పెట్టుకోరా. కనీసం మీ బంగారానికి మీరు ఇదిగో ఈ మాటలు ఇవ్వరా. మీ బంగారానికి మీరు భగవంతు తెలియదా? భగవంతుడు చెప్పిన మాటలు తెలియదు. మీ బంగారాన్ని విడిచిపెట్టక పోయినా మీ బంగారాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు కదా. కానీ మీకు కూడా వచ్చే ఈ మాటలకి, మీకు కూడా వచ్చే ఈ స్వామికి, మీకు కూడా వచ్చే భగవంతుడికి, మీకు కూడా వచ్చే శాశ్వతం వస్తుంది. ఆ మాత్రం మీ మాటలు గౌరవించడం కోసం మీ దేహాన్ని మీరు మర్చిపోలేరా? మీ మనసును మీరు మర్చిపోలేరా? మీ అహంకారాన్ని మీరు మర్చిపోలేరా? మీ బంగారాన్ని మీద నేను గౌరవం, అన్ని మీ గౌరవం, అన్ని మీరు మర్చిపోలేరా? నాన్నగారు మీరు చెప్పిన మాటలు కానీ, భగవంతుడు చెప్పిన మాటలు కానీ బంగారంతో సమానం కాదని మీరు అనొచ్చు. బంగారంతో సమానమైన మాటలు మీరు చెప్పండి. నేను నేను చేపస్తాను. కానీ మీ మనస్సు మీకు తెలియకుండా మీకున్న వస్తువులు మీకు ఎలా వెళ్ళిపోతాను? ఆ విధంగా మీకు తెలియకుండా మీ మనస్సు భగవంతుడు చెప్పిన మాటల మీద వచ్చినప్పుడు మీకు మనసు మిమ్మల్ని గౌరవమయం అంటాం లేదు, మిమ్మల్ని గౌరవం మయమంటాం లేదు, మిమ్మల్ని త్యాగాలు చేయమంటాం లేదు, మిమ్మల్ని ఎకరాలు అడగటం లేదు, మిమ్మల్ని రూపాయలు అడగటం లేదు, మీ దండలు మేము అడగటం లేదు, మీ గౌరవం అలా అడగటం లేదు. కనీసం ఈ రోజు గీతాభవనంలో భగవంతుడు చెప్పిన మాటల మీద మీరు గుర్తు పెట్టుకోవడం, కనీసం మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాం. నేను అడిగి దొత్తం నేను ఏ విధంగా చెప్పి చెప్తాను? మీ సొంత ప్రభుత్వాలు పెట్టకండి. నేను ఏ రకంగా అయితే చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఎలా ఆచరించమన్నాను, ఎలా ప్రవర్తించమన్నాను, ఎలా నడుచుకోమన్నాను, ఎలా కూర్చోమన్నాను, ఎలా నిల్చోమన్నాను, ఎలా నడవమన్నాను, ఎలా ప్రవర్తించమన్నాను, సమాజంతో ఎలా ఉన్నాను, మీతో మీరు ఎలా ఉండాలి, మీస్టోన్ పట్ల ఎలా ఉండాలి, మీస్టోన్ ఎలా గౌరవించాలి, మీస్టోన్ ఎలా ధ్యానించాలి, తోటి మనం ఎలా చూసుకోవాలి, మీరు జీవిస్తూ తోటి మనం జీవించడానికి ఎలా సహకరించాలి, ధర్మంతో సమానమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి మాత్రమే చెప్పుకొచ్చాను. నేను ఎలా చెబితే అలా ఆచరించాలని ప్రయత్నించి నేను చెప్పిన ప్రకారం వినండి. ఉపాసతే నేను ఉపాసించండి, నేను ఆచరించండి. మీరు విగ్రహాలు ఆరాధిస్తున్నారు. మీరు రోజు మీ ఇంట్లో మీ ఇంట్లో సూర్య విగ్రహం ఉంది, కృష్ణ విగ్రహం ఉంది, యోగి విగ్రహం ఉంది, రాముడి విగ్రహం ఉంది, ఎన్నో ఫోటోలు ఉన్నాయి. మీరు దండలు పెడుతున్నారు, అక్షతలు వేస్తున్నారు, మీ ఫోటోలు మీరు ఎలా ఆరాధిస్తున్నారు, మీ విగ్రహాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మీ దేవునికి ఎలా అభిషేకాలు చేస్తారు. ఆ విధంగా నేను చెప్పిన ఈ మాటల్ని ఆరాధించండి, గౌరవించండి, అభిషేకాలు చేయండి, వీటిని ఆచరించండి, వీటిని ఉపాసించండి. భగవంతుని పది పది మీరు చూస్తున్నాడు వినపడుతుంది కదా. ఉండే రాళ్ళకి ఇదిగోకొని మాటలు ఇవ్వాలి, శవాలకు ఇచ్చే దిగుకొని మాటలు ఇదిగోరా, రాళ్ళకి ఇచ్చే దిగుకొని మాటలు ఇవ్వరా. అంతకంటే తీసుకుని నేను చెప్పిన ఈ మాటను ఉపాసించండి, వీటిని ఆరాధించండి, వీటిని గౌరవించుకోండి, మీ హృదయ సింహాసనం వీటిని ప్రతిష్టండి. కేవలం మనుషుల్లో దేవుడు చూడకండి, కేవలం రాళ్ళని చూడటానికి అలవాటు ఈ మనుషులు ఈ మాటను గౌరవిస్తారా? పెద్ద దానాహం వీటిని విశ్వసించండి, నా మాటను విశ్వసించండి, నా మాటను నమ్మండి. సైతు గాంధీగా చెప్పాడు, విశ్వాసం కలుగుతుంటే కొండలు కూడా కాదు. మీరు చెప్పిన మాటలు విశ్వసించండి, మీరు నమ్మండి. ఎంతకాలం అయితే పైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎంతకాలం అయితే ఈ రాత్రి పనులు వస్తుంటాయో, ఎంతకాలం అయితే కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, అంతకాలం కూడా మీరు శాశ్వత భగవద్గీతంటే భారతదేశ రాజ్యాంగం లాంటి కాదు. భారతదేశ రాజ్యాంగానికి 1940 స్వరాజ్యం వస్తే ఇప్పుడు 90 సవరణలు వచ్చింది. రోజులు సవరణ చేసే పంచాయతీ బోర్డు చట్టం లాంటిదే భారతదేశ రాజ్యాంగం లాంటిదే కాదు. శాశ్వత సత్యం ఎకనామిక్ ప్రాంతమైన తిరిగి మరోన్నతమైన తిరిగి తీసిపోయి శాశ్వత సత్యం మాత్రము. ఈ మాటలు కాదు, మీరు చూపి దేవునికి నమస్కరిస్తున్నాను, సర్వంచి నమస్కరిస్తున్నాను. ఈ మాటలు కాదు, శాశ్వత సత్యం. ఈ మాటలు కాదు, ఇందులో దేవుడు ఉన్నాడు మీరు ఎలా అనుకుంటున్నారు? దేవతలు వెంకటేశ్వర స్వామి అన్నా దేవుడు అన్నా చేస్తూ ఉన్నాడు మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ మాటలు కాదు, భగవంతుడే మాటల రూపంలో ఉన్నాడు. ఈ మాటలే భగవంతుడు అని అంత గౌరవం ఉంచండి, ఈ మాటను ఉపాసించండి. ఈ మాటలే దేవుడు అని అనుకుని, ఈ మాటలకి దేవుడికి ధరలు ఏమి అనుకుని, ఈ మాటలకి దేవుడికి భేదం లేదని అనుకుని, దేవుడితో సమానంగా ఈ మాటలు కూడా గౌరవించమని సమీనంగా సగౌరవంగా సుస్పష్టమైన అందరికీ చేతులు గౌరవించి నమస్కరిస్తుంది. అంతేకాదు శ్రద్ధ దాన శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ కలిగి ఉండి శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. అత్యర్థం వాడికి జ్ఞానం రాదు. ఎవరికైతే శ్రద్ధ ఉందో వారికి జ్ఞానం వస్తుంది, ఎవరికైతే శ్రద్ధ లేదు వారికి జ్ఞానం రాదు. అది సోదర మహాశయ గారు శ్రద్ధ అంటే రెండు అక్షరాలు, ఈ రెండు అక్షరాలు మీరు మర్చిపోకండి. గుర్తుపచ్చినట్టుగా గుర్తుపచ్చినట్టుగా పచ్చిమరిగా చేయడానికి కారణం ఎక్కువ. శ్రద్ధ అనేది రెండు అక్షరాలే, ఈ రెండు అక్షరాలు మీరు మర్చిపోకండి. జీవితం శ్రద్ధ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు అక్షరాలే. ఈ రెండు అక్షరాలు ఎవరైతే మర్చిపోవడం జ్ఞానం లేదు. మధ్యర్మ శ్వాసపోయిన సరే ఎవరికైతే విశ్వాసం సాధన వారికి పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నిండు మనస్సులు ఎవరైతే నన్ను నమ్ముతున్నారో అటువంటి వారితో
నాకు ఇప్పుడు ఇష్టడు ఇష్ట అని చెప్తున్నాడు. తనకు అతీవ ప్రియ ఇప్పుడు అతీవ ప్రియ ఇప్పుడు ఇష్టడు అంటే అత్యంత ప్రియ. నా మీద నువ్వు విశ్వాసం చేయించుకున్నాను అన్నాడు. మామూలు ఇష్టడు కాదు, మామూలు ప్రియుడు కాదు, అది నీ ఇష్టం మీ ఇష్టం నాకు అత్యంత సోదర మహాశివ. ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలంటే మనం బట్టలు సర్దుకుంటున్నాం, చెట్లు సర్దుకుంటున్నాం, ఈ శరీరాన్ని పెట్టి బయటకు వెళ్ళి ఎంత కాలం మళ్ళీ కాపారం వచ్చేసి ప్రయాణానికే మనం ఎన్నో నాలుగు రోజులు సర్దుకుంటున్నాం కదా. మళ్ళీ కాపారం రాదు, మళ్ళీ శరీరంలో రాదు, ఆ ప్రయాణానికి ఏమి సిద్ధం. కేవలం మూడు శ్లోకాలు నేను న్యాయం చేయలేదు, ఇంకా చెప్పవలసింది కానీ పైన నేను క్షమించింది. ఆరు మిగిలిన తర్వాత ఆ గోడ మీద ఉన్న నాయ ఆవేదం చేస్తే నాకేస్తుడు. అదే ఇంకా భగవంతుని మనం ప్రేమిస్తుంటే మనల్ని దుబ్బురాను కూడా భగవంతుని నాకేస్తాడు. అటువంటి స్థితిని మనం అందరికీ రమ్మని, అటువంటి భక్తిని కలవదీయాలి. ఇన్స్టెంట్ కాదు నటించడం జీవితం, మనందరం సినిమా యాక్ట్రెస్ని కాదు జీవితంలో నటించడం. హృదయపూర్వకం ఇన్స్టెంట్ ప్రేమించండి, మీ మనస్సుని మీ బుద్ధిని మీ హృదయాన్ని ఇన్స్టెంట్ సమర్పించండి. ఈశ్వరుని ప్రేమిస్తుంటే ఈశ్వరుడు మీకు ఏది మంచిదాన్ని తెలుసు, ఏ జన్మ మంచిదాన్ని తెలుసు, ఏ లోకం మంచిదాన్ని తెలుసు, మీకు ఏది మంచిదో మీకంటే ఇప్పుడు ఈశ్వరుడు తెలుసు. కాబట్టి ఈశ్వరుడిని శరణాగతి చెందాలి, ఈశ్వరుని ప్రేమించండి, ఈశ్వరుడిని నమ్మకం కావచ్చు.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ
చెప్పిన మాటలు మీదైనా లోకల్ కోసం చెప్పిన మాటలు కనుక ఏదైతే మరణించిందా చీకటి లోకాలు కాదు, కళ్ళు పూడ్చుకున్న వెళ్ళిపోతున్నాడు చీకటి లోకాలు కాదు, చీకటి లోకాలు మన కోసం కనిపిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ